भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्प्रपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। మళ్ళీ చాలా రోజుల తర్వాత మా అందరం కలుసుకుంటున్నాం ఇలా రెండు వీక్లు రెండు వారాల మధ్యలో గ్యాప్ వచ్చింది. కారణం మీరందరూ, నేను సిద్ధమే బట్ మీరందరూ కూడా బృందావనానికి వెళ్ళారు, ఉడిపికి కూడా, ఉడిపికి ఎనీవే మీరందరూ కూడా మంచి ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను. తీర్థయాత్రలు సరైనటువంటి సాంగత్యంలో వెళితే తీర్థయాత్రలు చాలా చాలా బలాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి, లేకపోతే ఉన్న బలం కూడా ఎగిరిపోతున్నాం. అది ప్రత్యక్షంగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటిది. దానికి చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ కావాలి, లేకపోతే ప్రజల్ప చాలా ఎక్కువ జరుగుతుంది తీర్థయాత్రలో, ఎక్కువగా జరిగే, ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎవరి మీద కంట్రోల్ ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న ఇన్స్పిరేషన్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. దేనికైనా ఒక పర్పస్, ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఏమిటంటే భగవంతుని ఇంకా మనం ఆయనకి ఇంకా శరణాగతి పొందడానికి, ఆచార్యుల యొక్క కోరికలను నెరవేర్చడానికి, కొనుక్కునే శక్తిని పొందడానికి మనం దీన్ని వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. అమ్మో ఈ సెటప్ నాకు సరిగ్గా నచ్చట్లేదు. ఐ వాంట్ యూ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్, ఐ వాంట్ ద చైర్స్ టు బి దేర్, దోస్ హూ ఆర్ సిట్టింగ్ దే కెన్ కీప్ దేర్ చైర్స్ హియర్. Yeah, it is not, you know, I have to see like this, it's not happening properly. Meer oka aa chivara oka chair line esesandi, chairs line esesandi, inka mundukandi, inka akkada rendu padtayi, inka akkada rendu ayyandi godake endru. Let it be the permanent setup. Whenever I come here I want to set up like this. అక్కడ ఒక చైర్ వేయండి, వెంకటేశ్వర ముందు, సత్యనారాయణ ముందు, ఇంకో రో కూడా పెట్టండి కావాలనుకుంటే. లెట్ దిస్ బీజ్ ఎ పర్మనెంట్ సెటప్. ఐ ఫీల్ అట్లీస్ట్ నేను వచ్చేటప్పటికి మాత్రం ఈ సెటప్ ఉంటే బాగుంటుంది. ఎస్ దట్ ఈస్ ఫైన్. ఇంకా రండి ముందుకి, వస్తుంది, సో మచ్ స్పేస్ ఇస్ దే. ఓకే ప్లీజ్ సెటిల్ డౌన్. సో ఈరోజు ఆల్మోస్ట్ చివరిలో ఉన్నాం మనం. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను మనం భగవద్గీత ఇంట్రడక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోబోతున్నాం ఇంకో 1 or 2 క్లాసెస్. భగవద్గీత ఇంట్రడక్షన్ చాలా స్పెషల్, ఎందుకనంటే ఇది ప్రభుపాదుల వారి ఇంట్రడక్షన్ రాయలేదు. ప్రభుపాదుల వారు 3 గంటల లెక్చర్ చెప్పిన లెక్చర్ ఇది, 4 గోడల మధ్య చెప్పినటువంటి లెక్చర్. ఎవరు లేరు ఆ టైంలో, ఆయనే రికార్డ్ చేశారు. ఆయన రికార్డ్ చేసి దాన్ని భగవద్గీత ఇంట్రడక్షన్గా పెట్టడం జరిగింది. అంటే ఆయన పూర్తి అనుభవాన్ని అంతటిని కూడా చేర్చి రాసినటువంటిది భగవద్గీత ఇంట్రడక్షన్. ఇందులో అన్ని అంశాలు కవర్ చేయబడ్డాయి. మొత్తం మనం కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్న బేసిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి ఈ భగవద్గీత. ఎన్నిసార్లు మీరు ఇంట్రడక్షన్ చదివినా, ఉపోద్ఘాతం చదివినా, దట్ హెస్ హెల్ప్డ్ మీ టు రిమైండ్ మై ఫోన్ టు put it on vibrate mode. Everybody please do that. Meeku bahusa telusaledo ante idi vyavaharikamaina atvanti nanudi క్రికెట్ లో ఎవరైనా సరిగ్గా ఫామ్ కోల్పోతున్నారు అనుకోండి, ఫామ్ కోల్పోతున్నారు, సరిగ్గా ఆడట్లేదు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ కోచ్లు ఇచ్చే అడ్వైజ్ ఏంటో తెలుసా? చెప్పగలరు ఎవరికైనా? కొద్దిగానే పరిచయం ఉన్నా చెప్పొచ్చు. గో టు ది ఫండమెంటల్స్. సిమిలర్లీ మనం కృష్ణ కాన్షియస్నెస్ లో ఎప్పుడైనా కొద్దిగైనా సరే మనకి స్ఫూర్తి తప్పుతుంది, స్ఫూర్తి తగ్గుతుంది అంటే వెంటనే మనం వెళ్లాల్సింది మళ్ళీ ఫండమెంటల్స్. అంటే ఫండమెంటల్స్ ని ఎప్పుడు వదిలిపెట్టే అవకాశం లేదు కృష్ణ చైతన్యంలో. ఎందుకంటే మనం భూమిని ఎలాగైతే వదిలిపెట్టి వెళ్ళామో, భూమిని వదిలి మనం ఎంత ఎత్తుకెళ్ళినా కూడా ఆధారభూతమైనటువంటిది ఏమిటి? భూమి. సపోజ్ మీరు ఒక మేడ ఎక్కినా, ఒక పెద్ద ఇంకోటి ఎక్కినా కూడా దానికి కూడా ఆధారం ఏమిటి? భూమి ఆధారం. అదేవిధంగా ఈ కృష్ణ కాన్షియస్నెస్ లో ఫండమెంటల్స్ సరిగ్గా గనక మనకు అర్థం కాకపోతే, మనం ఎంత ఎత్తుకి వెళ్ళినా కూడాను అది కేవలం మన ఊహలోనే మన ఎత్తులో ఉన్నాం, కానీ నిజమైనటువంటి ఎత్తులో లేము. అక్కడి నుంచి మనం పడిపోయే అవకాశం ఉన్నాము. మన ఊహలో మనం చాలా గొప్ప డివోటీ అనుకోవచ్చు, చాలా గొప్ప డివోటీస్ అనుకోవచ్చు, అండ్ మనతో పాటు ఉండే కొంతమంది మనల్ని ఆ ముళ్ళంకాడు చెట్టు ఎక్కించేయవచ్చు. కొంతమంది అలా పొగుడుతూ ఉంటారు మనల్ని, ప్రభు మీరు చాలా గొప్ప డివోటీ, ప్రభు మీరు ఇంత బాగా క్లాసులు చెప్తారు, ప్రభు మీరు ఇంత గంభీరంగా ఉంటారనో, లేకపోతే మీరు ఇంత బాగా పాడతారనో, ఎన్నో రకాలు ఏవో ఒకటి చెప్పడానికి ఏవో ఉంటాయి, అవన్నీ కూడా మనం నిజమని నమ్మేయవచ్చు. బట్ యాక్చువల్ గా మనకి మనం బేరేజ్ వేసుకోవాలి, నేను యాక్చువల్గా డివోటీనా కానా అనేటువంటిది మనల్ని మనం బేరేజ్ వేసుకోవాలి. అలా బేరేజ్ వేసుకోవాలనుకుంటే రిఫరెన్స్ పాయింట్ ఇవి ఫండమెంటల్స్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్. రీసెంట్ గా నేను భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ లైఫ్ హిస్టరీ చదవడం జరిగింది. భక్తి వినోద్ ఠాకూర్ లైఫ్ హిస్టరీ చాలా చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఆయన ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళకి ఎదుర్కొని కృష్ణ చైతన్యాన్ని స్థాపించారు అనేటువంటిది చాలా చాలా ఇంట్రెస్టింగ్. మనందరం కూడా ఈరోజు కృష్ణ చైతన్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎలాంటి అడ్డు లేదు కృష్ణ చైతన్యం చేయడానికి, కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి కూడా ఎలాంటి అడ్డు లేదు. కారణం ఏంటంటే ఈ ఆచార్యులు ఈ రకమైనటువంటి ఫౌండేషన్ వేశారు కాబట్టి మనకి ఎలాంటి అడ్డు లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళని తప్పించేయడానికి ప్రయత్నాలు జరిగినాయి భక్తి వినోద్ ఠాకూర్. ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్యం పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది సహజియాస్. సహజియాస్ ఏం చేశారంటే చైతన్య మహాప్రభు యొక్క పేరును ఉపయోగించుకుని వారు అన్ని రకాలైనటువంటి అనైతికమైనటువంటి కార్యకలాపాల్లో పూర్తిగా మునిగిపోయి, ఎవరైనా ఒక మర్యాదస్థుడు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి కూడా ఇష్టపడినటువంటి స్థితికి వారు తీసుకొచ్చారు కృష్ణ చైతన్యాన్ని. అలాంటి స్థితిలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని, అందుకే వాళ్ళు ఏమన్నారంటే వైష్ణవిజంలో 4 చీకటి, 4 డార్క్ ఫేజెస్, చీకటి స్థితులు ఉన్నాయంట. వైష్ణవిజానికి 4 చీకటి స్థితులు ఉన్నాయంట. ఆ 4 చీకటి స్థితులు ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? 4 చీకటి స్థితులు ఉన్నాయి వైష్ణవిజానికి. అంటే మరుగున పడిపోయినటువంటి 4 స్థాయిలు, స్థితులున్నాయి. 4 కాలాల్లో అది మరుగున పడిపోయింది వైష్ణవిజం. ఇంత గొప్ప వైష్ణవిజం. 1, చైతన్య మహాప్రభు రాకముందు, అది ఒక ఫేజ్. 2 ఫేజు గోస్వామి అంతర్ధానం అయిన తర్వాత 2 ఫేజ్, చీకటి ఫేజ్. 3 ఫేజ్ ముగ్గురు, ఈ 3 గొప్ప ఆచార్యులు అంతర్ధానం అయిన తర్వాత, నరోత్తమదాస్ ఠాకూర్, శ్యామానంద్ పండిత్ అండ్ శ్రీనివాసాచార్య, వీళ్ళు 3 కూడా అంతర్ధానం అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ డార్కేజ్. 4 డార్కేజ్ ఇద్దరు మహోన్నతమైనటువంటి వైష్ణవులు, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇద్దరు మహోన్నతమైనటువంటి వైష్ణవులు, బలద విద్యాభూషణ్ అండ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద డార్కెస్ట్ ఫేజ్ అంటే అదే. ఆ టైంలో ఒక సన్ లాగా వచ్చి మళ్ళీ కృష్ణ చైతన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు భక్తి వినోద్ ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్లు వారు జీవితం అంతా కూడా స్ట్రగుల్, ఎంతో స్ట్రగుల్. ఎందుకంటే ఆయన ఏమి పుట్టింది, ఏమి వైష్ణవ ఫ్యామిలీలో పుట్టలేదు, లేకపోతే చాలా డబ్బున్న కుటుంబంలో పుట్టారు, కానీ ఆ డబ్బున్నటువంటి పరిస్థితి ఎక్కువ కాలం నిలవలేదన్నమాట. కొద్ది రోజులకి ఆయన మళ్ళీ చాలా పేదవాడైపోయాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఆయన అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా చచ్చిపోయారు. ఆ మొత్తం ఫ్యామిలీలో ఆయన ఒక్కడే మిగిలింది. భగవంతుడి యొక్క ఏర్పాటు చూడండి, ఆయన ఒక్కడే మిగిలాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో మొత్తం భారం, ఫ్యామిలీ భారం అంతా కూడా ఆయన మీద పడింది. వాళ్ళ తల్లిని, వాళ్ళ అమ్మమ్మ గారిని, వీళ్ళందరినీ చూసుకునే భారం అంతా కూడా ఆయన మీద పడింది. ఆయనకి ఎలాంటి ఆసరా కూడా లేదన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ వారు ఆయనకి సత్యం తెలుసుకోవాలనేటువంటి ఎంత తపన ఉండేది, తీవ్రమైనటువంటి తపన ఉండేది ఏంటంటే, ఆయన ఎన్ని ట్రై చేశారో, ఈ తాంత్రికుల దగ్గరికి వెళ్లారు అర్థం చేసుకోవడానికి, ముస్లింల దగ్గరికి వెళ్లారు అర్థం చేసుకోవడానికి, ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు, వెస్టర్న్ లిటరేచర్ చదివారు అర్థం చేసుకోవడానికి. సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, సత్యం ఏమిటి? ఆయన ఉద్దేశంలో సత్యం ఏమిటి అంటే, సత్యం అనేటువంటిది కేవలం ఒక వర్గానికి చెందినటువంటిది కాదు, మొత్తం మానవాళికి చెందినటువంటిది, సర్వజీవులకి చెందినటువంటిదే సత్యం. ఒకరికి సత్యం, ఇంకొకరికి సత్యం కానటువంటిది సత్యం కాదు. నిజమైనటువంటి సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అని అంటే, అందరికీ సమానమైనటువంటి సత్యం అనేటువంటిదే నిజమైనటువంటి సత్యం. ఒకరికి ఒకటి సత్యం అయితే ఇంకొకరికి ఇంకోటి సత్యం, అది రిలేటివ్ ట్రూత్, ఇట్ ఇస్ నాట్ అబ్సల్యూట్ ట్రూత్. ద అబ్సల్యూట్ ట్రూత్ మీన్స్ విచ్ ఈస్ కామన్ టు ఎవ్రీబడి, అందరికీ కూడాను అందరికీ కూడా వర్తించేదే సత్యం, అందరికీ వర్తించే సత్యమే సత్యం. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ వారు ఆయన పుట్టడం 1838 కరెక్ట్ గా ఆయనకు 19 ఏళ్ళు వచ్చేటప్పటికి 1857, మీ అందరికీ బహుశా గుర్తుందో లేదో, చరిత్రలో చదువుకున్నారో లేదో నాకు తెలియదు, 1857 ఒక ముఖ్యమైనటువంటి సంవత్సరం భారతదేశానికి, సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ మూమెంట్ ఎంత గొప్ప మూమెంట్ అంటే, సిపాయిల తిరుగుబాటు ఎంత గొప్ప మూమెంట్ అంటే, మొత్తం భారతదేశం అంతా కూడా నా ఫీవర్తో వణికిపోతుంది అన్నమాట. ఆంగ్లేయులు భారతీయుల్ని విపరీతంగా అణచడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అన్నమాట. ముఖ్యంగా ఎన్ఫీల్డ్ అనేటువంటి ఒక రైఫిల్ క్యాట్రేజ్ దీనంతరికి మూల కారణం. మీరు ఎన్ఫీల్డ్ బుల్లెట్ చూస్తారు కదా, ఈ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, అక్కడి నుంచి వచ్చింది. ఈ బుల్లెట్స్ అనేటువంటివి ఒక క్యాట్రేజ్లో ఉంటాయి అన్నమాట. ఆ క్యాట్రేజ్ అంటే ఒక మూత లాంటిది, ఆ మూతని నోటితో కొరికి తీయాలన్నమాట. తీస్తే అవి మళ్ళీ లోడ్ చేయాలి దేంట్లో, ఎన్ఫీల్డ్ గన్లో లోడ్ చేయాలన్నమాట. అది సిపాయిలకు ఇచ్చినటువంటిది, ఆంగ్లేయులు అక్కడి నుంచి తయారు చేసిన టెక్నాలజీ, అక్కడి నుంచి తీసుకొచ్చారు. వీళ్ళు కావాలని ఏం చేస్తారనంటే, ఆ ఎన్ఫీల్డ్ క్యాట్రేజ్ని, ఆ బుల్లెట్ క్యాట్రేజ్ని ఆవు మాంసంతోని, తర్వాత పంది మాంసంతోని, పంది కొవ్వుతోని తయారు చేసినటువంటిది అనమాట. అది వీళ్ళకి ఇచ్చారనమాట. వీళ్ళు దానికి తెలియదు, వీళ్ళకి తెలుసు ఇది ఆవు మాంసంతో, ఆవు కొవ్వుతోని, పంది కొవ్వుతో కూడా తయారు చేశారని వీళ్ళకి తెలుసు. వీళ్ళు తిరుగుబాటు చేశారు. కొంతమంది సిపాయిలు, 250 మంది సిపాయిలు చెప్పేశారు, మేము దీన్ని ఓపెన్ చేయమని చెప్పేశారు. అది నోట్తోనే ఓపెన్ చేయాలి, ఇంకో రకంగా ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఇమీడియట్గా వీళ్ళు ఒక ప్యానల్, ఒక జడ్జ్ ప్యానల్ ఇమీడియట్ గా సెటప్ అయిపోయి ఈ 250 మందిని 10 ఏళ్ల పాటు జైలు శిక్ష చేసేసారు. అక్కడికక్కడ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష దీనికి, క్యాటరేజ్ ఓపెన్ చేయకపోవడానికి. అది స్పార్క్ అయిపోయింది అనమాట మొత్తం ఈ ఇండియన్ ఆర్మీకి. ఇండియన్ ఆర్మీ అని అంటే ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధీనంలో భారత సైనికులు, ముస్లిం వాళ్ళు సైనికులు, వీళ్ళందరూ కూడా భారత సైనికులు, ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళ బెటాలియన్స్ మొత్తం అందరూ కలిపి ఉండేవన్నమాట. వీళ్ళకి ఒక స్టేటస్, వాళ్ళకి ఒక స్టేటస్, ఇంగ్లీష్ వాళ్ళకి ఒక స్టేటస్, భారతీయులకు ఒక స్టేటస్. ఎప్పుడైతే భారతీయుల్లో ఈ భావన కలిగిందో, వాళ్ళు చాలా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి చాలా రెజిమెంట్స్ లో చాలా మంది సైనికులు వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట, వాళ్ళు తిరగబడ్డారనమాట. వీళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వీళ్ళని కనుక ఊరుకుంటే వీళ్ళు మొత్తం మన యొక్క అస్తిత్వానికే వీళ్ళు నీళ్లు పోస్తారని చెప్పి వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేసి కొంతమందిని చంపేసి చాలా దారుణమైనటువంటివి చేశారు. ఆ టైంలో కాన్పూర్ లో ఒక పెద్ద సంఘటన జరిగింది. తెలియని వాళ్ళ బాగా 1919 అది, 1900 నేను మాట్లాడుతుంది 1957 ఫస్ట్ మొట్టమొదటి తిరుగుబాటు. జలియన్ వాలా బాగ్ కి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కి సంబంధం ఉంది, 1857 భక్తి వినోద్ ఠాకూర్ కి సంబంధం ఉంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు యువకులు కరెక్ట్ గా ఆ టైంలో. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, మీకు ఏదో చరిత్ర చెప్పడానికి నేను చెప్పట్లేదు. ఒక పెద్ద మూమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి చెందిన వ్యక్తులందరూ ఆ మూమెంట్ కి ప్రభావితులయ్యే అవకాశం ఉంది. మనందరికి తెలిసినటువంటిది ప్రభుపాదుల వారు కూడాను 1922 భక్తి సిద్ధాంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగినటువంటి మాట ఏమిటంటే, మన భారతదేశం ఆంగ్లేయుల యొక్క చేతుల్లో ఉన్నప్పుడు మనమే భక్తి ప్రచారం చేస్తాం, ముందు వాళ్ళని బయటికి లాగాలి. అంటే ఆ మూమెంట్ లోకి, అంటే ఆ దాన్ని ఆ టెంపరీ థింగ్ ని ఒక ఎటర్నల్ వ్యూ నుంచి చూడకుండా టెంపరీ వ్యూతోనే చూస్తే దానికి ఇమీడియట్ గా ప్రభావితం అయిపోయి మెయిన్ వర్క్ ని వదిలిపెట్టేసి దాంట్లో మనం పాలు పంచుకునే అవకాశం ఉందన్నమాట. అంటే భక్తి వినోద్ ఠాకూర్ వారు ఎలాంటి వాటిని ఎదుర్కొన్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇవన్నీ 1957 విపరీతమైనటువంటి తిరుగుబాటు అది. కాన్పూర్ లో వీళ్ళని కాల్ చేశారు, మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూడా కాల్ చేశారు, ఇంగ్లీష్ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా కాల్ చేశారు. వాళ్ళు ఆ టైంలో నానా తాంతియా తోపే అండ్ ఎవరో ఝాన్సీ లక్ష్మీబాయ్, వీళ్ళందరూ కూడా ఆ టైంలో చాలా పెద్ద యాక్టివిస్ట్స్. వీళ్ళందరూ కూడా వీళ్ళ తిరుగుబాటుగా చాలా మందిని చంపేశారు. అలైవ్ దే బర్న్డ్. ఆ టైంలో వాళ్ళు విపరీతంగా చాలా మందిని తీసుకొచ్చారు, బ్రిటన్ నుంచి చాలా మంది రెజిమెంట్స్ ని తీసుకొచ్చారు, మొత్తం మీద అణిచేశారు. వాళ్ళు నిజంగా ఆ టైంలో అణిచేశారు. ఆ టైంలో భక్తి వినోద్ ఠాకూర్లు ఇదంతా గమనించి చాలా మంది ఆయన్ని ఇందులోకి లాగడానికి ప్రయత్నం చేశారంట. ఇందులోకి ఈ తిరుగుబాటులోకి లాగడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా కూడా ఆయన దానికి ప్రభావితులు కాకుండా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇది కాదు మనకు ముఖ్యమైనటువంటిది, వాళ్ళు కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే, ఎవరు ఆంగ్లేయులు కూడా మనందరం కూడాను ఒక్క తండ్రి యొక్క బిడ్డలమే, వాళ్ళు వేరే జాతిగానో ఇంకొక రకంగానో మనం చూడకూడదు, మనందరం కూడాను భగవంతుడి యొక్క బిడ్డలం. ఆ భగవంతుడి మీద గనక ప్రేమ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ భేదభావాలన్నీ కూడా పోతాయి, అప్పుడే ప్రపంచానికి శాంతి అనేటువంటిది వస్తుంది అనేటువంటి భావన ఆ రోజు ఆయన అప్పుడు కనపరిచారు. 19 ఏళ్లప్పుడే అప్పటికి ఇంకా కృష్ణ చైతన్యం ఆయనకి ఇంకా పరిచయం కాలేదు. అయితే ఇక్కడ ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తి వినోద్ ఠాకూర్లు వారు మనలాంటి వాళ్ళు కాదు. మనమేదో కింద మీద పడి కాస్త సత్యం తెలుసుకుని తర్వాత ఇంకాస్త సత్యం తెలుసుకుని స్టేజెస్ లో రియలైజ్ అయినటువంటి వ్యక్తి కాదు. భగవంతుడి చేత పంపించబడినటువంటి వ్యక్తి, టెంపరీగా కవర్డ్. సరిగ్గా ఒక సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క పూర్తి ప్రభావం బయటపడుతుంది అన్నమాట. అది భక్తి వినోద్ ఠాకూర్ బికాజ్ ఆయన ఈజ్ కమల మంజరి ఇన్ లార్డ్ కృష్ణస్ లీల. ఆయన మామూలు మనలాంటి ఒక బద్ధజీవి కాదు. సో నా పాయింట్ ఏంటంటే, సత్యం తెలుసుకోవడానికి విపరీతమైనటువంటి తపన పడి మనకు ఆ సత్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా భక్తి వినోద్ ఠాకూర్ వారు. ఆయన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి, భక్తి వినోద్ ఠాకూర్ని కూడా చంపడానికి. ఆయన పూరిలో పనిచేస్తున్నప్పుడు పూరి మహారాజ్, ఈ జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, జగన్నాథ్ టెంపుల్కి ఆయన మెజిస్ట్రేట్, గవర్నమెంట్ తరపు నుంచి ఆయన ఇన్ఛార్జ్. పూరి మహారాజ్ 80,000 రూపాయల స్కాండల్ ఆయన చేశాడు ఆ టైంలో. 80,000 రూపాయల స్కాండల్ 80,000 రూపాయల స్కాండల్ అంటే ఇప్పుడు అది 1950 జరిగింది. అంటే ఇప్పుడు 80,000 అంటే ఇది మామూలుగా కోట్ల స్కాండల్ అనమాట. మింగేశాడు ఆయన. భక్తి వినోద్ ఠాకూర్ పట్టేసుకున్నారు, దాన్ని పట్టేసుకుని కక్కి ట్రెజరీ నుంచి 80,000 రూపాయలు వెనక్కి తెప్పించుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ లోన రాజప్రసాదంలో ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. చాలా పవర్ఫుల్ బ్రాహ్మణాస్ ని పిలిపించి ఈయన చనిపోయే విధంగా 30 రోజుల యజ్ఞం ఏర్పాటు చేశాడు. భక్తి వినోద్ ఠాకూర్ చనిపోయే విధంగా 30 రోజుల యజ్ఞం ఏర్పాటు చేశాడు. 30 రోజులు అయిన తర్వాత చివరికి చనిపోయింది ఏంటంటే ఆయన కొడుకు, రాజుగారు కొడుకు చనిపోయాడు. భక్తి వినోద్ ఠాకూర్ అలాగే ఉన్నారు. అది చాలా, అంటే ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. చివరిలో చెప్తాను, ఎందుకంటే మన ఆచార్యుల పరంపరలో మనం వచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. బట్ నా పాయింట్ ఇప్పుడు ఈరోజు పాయింట్ ఏంటంటే, నాకు అందులో బాగా నచ్చినటువంటి ఏంటంటే, ఇంత అయిన తర్వాత చివరిలో ఆయన ఒక పుస్తకం రాసి పంపిస్తారు బ్రిటిష్ వాళ్ళకి. మీకు తెలుసా, భక్తి వినోద్ ఠాకూర్ వారు ఒక పుస్తకం రాశారని, అది పాశ్చాత్య దేశాలకు పంపించారని తెలుసా, ఎవరికైనా తెలుసా? లైఫ్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని ఒక పుస్తకం రాశారు. లైఫ్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ శ్రీ లార్డ్ శ్రీ చైతన్య మహాప్రభు అని ఒక చిన్న పుస్తకం రాశారు. అది యాక్చువల్గా 60 pages ఇంగ్లీష్లో దానికి ఇంట్రడక్షన్, 60 pages ఇంట్రడక్షన్ రాస్తారు. అది 1996 పంపించారు ఆయన. 1996 పంపించారు. 1996 ఎవరు పుట్టారు? 1896 పంపించారు. 1896 ఎవరు పుట్టారు? ప్రభుపాద వారు పుట్టారు. తర్వాత ప్రభుపాద వారి డిసైపుల్స్ ఒక లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీ ర్యాక్స్ ని చూస్తే వాళ్ళకి పుస్తకం కనబడింది. వీళ్ళు చాలా సంతోషపడి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి ఇస్తే, ప్రభుపాదుల వారు ఆ పుస్తకాన్ని చూసి ఆయన ఎంత ఉద్వేగానికి గురయ్యారంటే, ఈ మహానుభావుడు ఈ పుస్తకం పంపించబట్టే ఈరోజు కృష్ణ చైతన్యం అనేటువంటిది పాశ్చాత్య దేశాలకు వచ్చింది. హీఈస్ ద ఫస్ట్ పర్సన్, మొట్టమొదటి వ్యక్తి చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ ని పాశ్చాత్య దేశాలకు పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే భక్తి వినోద్ ఠాకూర్. ప్రభుపాదులు వారు దానికి చాలా ఉద్వేగానికి గురయ్యారనమాట ఆ పుస్తకం చూసి. అంటే నాకు భక్తి వినోద్ ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క పూర్తి కృప నా మీద ఉన్నది అనేటువంటి ఒక భావనతో ప్రభుపాదులు వారు ఆ రకంగా ఉద్వేగానికి గురయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా విజనరీస్. ఆ పుస్తకంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి, బట్ నేను ఒక చివరి పేర చెప్తాను. నేను చివరి పేర ఆయన అంతా కూడా రాసిన తర్వాత ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, మీకు ఒకవేళ తారసపడితే ఆ పుస్తకం మీరు చదివితే ఒక్క ముక్క కూడా కొరకలేము అన్నమాట. ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనం. కంప్లీట్ స్కాలర్లీ లాంగ్వేజ్. బట్ చివరిలో ఆయన రాసినటువంటి మాట, ఈ పుస్తకం వల్ల మీ యొక్క బుద్ధిలోనికి మేము చొచ్చుకొని వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. అంటే నేను దాన్ని తెలుగుకి చెప్తున్నాను, ఆయన ప్లీజ్ ఫర్ గివ్ అస్ ఫర్ ఇంట్రూడింగ్ ఇన్ టు యువర్ ఇంటెలిజెన్స్ త్రూ దిస్ బుక్. మీ బుద్ధిలోకి చొచ్చుకొచ్చినందుకు మమ్మల్ని దయచేసి క్షమించండి. మేము ఎలా రాకుండా ఉండగలం? ఇది మా చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ని శిరసావించుతూ మేము ఈ పుస్తకాన్ని రాశాం. తర్వాత ఈ పుస్తకం మేము వీఆర్ నేటివ్ ఆఫ్ బెంగాల్. ఏంటి, ఏం కావాలి? ఎనీథింగ్. వీఆర్ నేటివ్ ఆఫ్ బెంగాల్. మేము బెంగాల్కి చెందినటువంటి వాళ్ళం. మాకు మీకు మా మెసేజ్ని ఎలా తెలియజేయాలో సరిగ్గా తెలియదు. ఇందులో చాలా తప్పులు ఉండవచ్చు, బట్ దీన్ని ఆ తప్పుల్ని మీరు పక్కకు తోసి దీంట్లో ఉండేటువంటి స్ఫూర్తిని స్వీకరించండి దయచేసి అని ఆయన రాస్తారు చివరి పారాగ్రాఫ్. అది నాకు పర్టికులర్గా నాకు చాలా చాలా నా హృదయానికి హత్తుకున్నటువంటిది. ఎందుకునంటే అంత గొప్ప ఆచార్యులు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి, ఆయన రాసేటువంటి పాటలు చూడండి ఎలా ఉంటాయి. అంటే ఎంత వినయం ఆయన యొక్క హృదయంలో ఉన్నది, ఎంత వినయం ఉన్నది. ఈజ్ అ గ్రేట్ ఆచార్య. అంటే భగవంతుని యొక్క టీచింగ్స్ ని మళ్ళీ ఒక లైమ్ లైట్ లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కించిత్ కూడా ఆయనకి నేను ఈ పని చేశాననేటువంటి కొద్ది కూడా గర్వం లేదు, కించిత్ కూడా. దట్ ఈజ్ అన్ ఆచార్య. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇప్పుడు ఉపోద్ఘాతంలో మనం చర్చ చేసుకునేటువంటి పాయింట్ ఇదే. భగవద్ధామానికి వెళ్లాలంటే ఫస్ట్ కావాల్సినటువంటిది ఏమిటి? నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వై విముక్తైర్ సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి ఆమూఢం పదం అవ్యయం తత్. ఈ అవ్యయ పదాన్ని చేరుకోవాలనుకుంటే మొట్టమొదట మనం బయటపడాల్సింది ఏమిటంటే మాన నిర్మాణ. నిర్మాణ మాన మీన్స్ ఇతరుల నుంచి ఎటువంటి గౌరవాన్ని ఆశించకుండా వారికి సమస్త గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడేటువంటి స్థాయే నిర్మాణం. పూర్తిగా జీవితం యొక్క ప్రయోజనం తెలియనటువంటి వ్యక్తులు, ఈ యొక్క ఇంద్రియ తృప్తిలో పూర్తిగా నిమగ్నమైనటువంటి వ్యక్తులకి ఆయన రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. భక్తి వినోద్ ఠాకూర్లు మాట్లాడినటువంటి మాటలు ఇవి. మీ యొక్క బుద్ధిలో మేము చొచ్చుకొస్తున్నందుకు దయచేసి క్షమించండి. వాట్ ఎ లాంగ్వేజ్. సో ఈ వినయం గనక లేకపోయినట్లయితే మనం ఏమి చేయలేము. చాలా ఇంపార్టెంట్. భగవంతుని యొక్క ధామానికి వెళ్ళాలంటే చాలా అతి ముఖ్యమైనటువంటిది వినయం. వినయం అనేటువంటిది మనం ఆలోచిస్తే వచ్చేటువంటిది కాదు. వినయం ఎప్పుడొస్తుందనంటే మన నిజస్థితిని గమనిస్తేనే వస్తుంది. మన నిజస్థితి ఏమిటో అర్థం చేసుకునేటువంటి వాడే వినయంగా వర్తించగలుగుతాడు. మన నిజస్థితి ఏమిటి? మనందరికీ కూడా గర్వాన్ని ఇచ్చేటువంటివి ఏమిటి? మనందరికీ గర్వాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఏమిటి? దేన్ని చూసి గర్వపడుతూ ఉంటాం? మన దగ్గర గర్వం లేదా? మనం చాలా వాటిని చూసి గర్వపడుతూ ఉంటాం. వేటిని చూసి గర్వపడుతూ ఉంటాం చెప్పండి. రైట్. పదవి, అందము, ఐశ్వర్యము, జ్ఞానము ఇలాంటివి చాలా. జన్మ ఐశ్వర్య శ్రుతశ్రీభిర్ ఏదమాన మదహుమాన్. సో అంటే కుంతి మహారాణి అన్నిటినీ కూడా ఈ నాలుగు కేటగిరీలో పడేసింది ఆమె. జన్మ, ఉన్నత జన్మలో ఉన్నత కుటుంబంలో పుట్టామనేటువంటి ఒక విర్రవేగడం. ఐశ్వర్య అనంటే చాలా సంపద. ఆ సంపద ఏదైనా అవ్వచ్చు. ఏ సంపద అవ్వచ్చు? భౌతిక సంపద అవ్వచ్చు, లేదా బుద్ధి సంపద అవ్వచ్చు, మనో సంపద అవ్వచ్చు. ఇలాంటివి ఎన్నైనా సంపదలు చాలా ఉండొచ్చు. జన్మ, ఐశ్వర్య, శ్రుత. శ్రుత మీన్స్ వన్ హూజ్ వెరీ లెర్న్డ్, బాగా చదువుకున్నటువంటి వాడు. అంటే ఆధ్యాత్మిక విద్య అవని, భౌతిక విద్య అవని ఏదైనా సరే. దాని నుంచి శ్రీ అని అంటే బాడీలీ బ్యూటీ. వీటి నుంచి మనం ఏం పొందుతూ ఉంటాం? చాలా మనం గర్వాన్ని పొందుతూ ఉంటాం. నాకు నా దగ్గర ఫలాంది ఉంది అనేటువంటి గర్వాన్ని మనందరం కూడా పొందుతూ ఉంటాం. జన్మైశ్వర్య శ్రుత శ్రీభిర్. బట్ ఇది మనకు అర్థం కానటువంటిది ఏమిటి అంటే, ఇది కేవలం భౌతికమైనటువంటిది, ఇది కేవలం అశాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయం మనకి అర్థం కావట్లేదు. ఎనీ ప్రాబ్లం? ఎనీబడి హ్యాస్ ఎనీ ప్రాబ్లం? ఇది కేవలం భౌతికమైనటువంటిది. మన దగ్గర ఉండేటువంటి అందం అందవిహీనంగా అయిపోతాం త్వరలోనే. మన దగ్గర ఉండేటువంటి బుద్ధి భగవంతుడు ఇలా కాస్త దాన్ని తిప్పితే బుద్ధి భ్రమిస్తుంది. ఇకపోతే మన దగ్గర ఉండేటువంటి జ్ఞానం, ఇంత నేర్చుకున్నటువంటి వాళ్ళం ఒక్కసారి గనక ఫర్గెట్ఫుల్నెస్ ఒకసారి గనక మనకు భగవంతుడు ఇస్తే మొత్తం అంతా కూడా మర్చిపోతాం. శక్తి, ఇంత కురుక్షేత్ర యుద్ధంలో ఇంతమందిని జయించినటువంటి ధనంజయుడు అర్జునుడు కేవలం కొంతమంది గోపాలుల్ని ఓడించలేకపోయాడు చివరిలో. ఎందుకంటే ఆ శక్తి అతని దగ్గర నుంచి తీసివేయబడింది. సో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది గ్రహించకుండా నేను సంపాదించుకున్నది అనేటువంటి దానితోనే మనం గనక ఆలోచన చేస్తే. రీసెంట్ గా నేను ఒక విషయాన్ని వేరే డివోటీస్తో పంచుకుంటున్నాను. నువ్వు మైనస్ అని నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు మ్యాథమెటికల్ గా మాట్లాడుతున్నాను, కొద్దిగా అందరికి మ్యాథమెటిక్స్ తెలుసు కదా, నేను మైనస్ అని తెలుసుకోకుండా, సపోజ్ మైనస్ తో మీరు ఏమైనా చేయండి చివరికి రిజల్ట్ ఏమొస్తుంది? మైనస్ ప్లస్ ఎనీథింగ్, మైనస్ ప్లస్ ఎనీథింగ్ ఇస్ మైనస్, మైనస్ ఇంటూ ఎనీథింగ్ ఇస్ మైనస్, డివైడెడ్ బై ఎనీథింగ్ ఇస్ మైనస్. ఎనీథింగ్ యూ డూ విత్ ఈక్వల్ టు మైనస్. ఏమిటా మైనస్? మనకేమిటా మైనస్? వాట్ ఈస్ దట్ మైనస్ ఫర్ అస్? నాట్ నోయింగ్ అవర్ యాక్చువల్ పొజిషన్, అంటే మన నిజస్థితి తెలియకపోవడం. ఇంకా అవును, ఎందువల్ల విఫలం అయిపోతున్నాం? నేను అంటుంది ఏంటంటే, నువ్వు పాజిటివ్కి రావాలి, నువ్వు ప్లస్కి రావాలి, నీ దగ్గర ఉన్నది మైనస్. ఎలా వస్తావు? బట్ మన దగ్గర ఉన్నది మైనస్ కదా. దానికి వద్దాం, లాస్ట్ లో వస్తాం. మైనస్ ఇంటూ మైనస్. భక్తివినోద్ ఠాకూర్లు చెప్పే లాంగ్వేజ్ లో ఏంటో తెలుసా, భగవంతుడు భౌతికమైనటువంటి అన్నిటికీ అతీతుడు, అధోక్షజుడు భగవంతుడు. అతణ్ణి పొందడానికి నీ దగ్గర ఉండే చిన్న యుక్తి పనికిరాదు అని అంటారు. యుక్తి, యుక్తి ఈజ్ నాట్ సఫిషియంట్ టు అండర్స్టాండ్ గాడ్. సో మన మైనస్ ఏంటంటే, ఈ యుక్తితోనే నేను భగవంతుణ్ణి తెలుసుకోగలను అనేటువంటి భావనే మైనస్ అనమాట. ఇంకా ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, నూతిలో ఉండే కప్ప పసిఫిక్ సముద్రంలో ఉండే ఎంత జలం ఉందో దాన్ని తెలుసుకోవడానికి కొలమానంగా తన నూతిలో ఉండే నీటినే కొలవడమే మైనస్. అదేం చేయకూడదు, నీకు పసిఫిక్ మహాసముద్రంలో ఎంతైతే నీరుందో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ దీన్ని పక్కన పెట్టాలి. దేని పక్కన పెట్టాలి? కొలమానాన్ని పక్కన పెట్టాలి. దేని ద్వారా కొలవడానికి వీల్లేదు. నాట్ ఇన్ రిఫరెన్స్ విత్ వాటర్ ఇన్ ద వెల్, డెఫినెట్లీ నాట్ ఇన్ రిఫరెన్స్ విత్ వాటర్ ఇన్ ద వెల్. దాన్ని గనక నువ్వు కొలమానంగా పెట్టి కొలిస్తే నీకు ఎప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? మైనస్. సో భక్తి నోట్ ఆకలు చెప్తుంది కూడా అదే. మనందరం మన మన దగ్గర ఉండే గర్వం ఏమిటో ఇదే, ఇదే మన దగ్గర ఉండే గర్వం. ఏమిటి? ఐ కెన్ అండర్స్టాండ్ గాడ్ యూజింగ్ మై ఇంటెలిజెన్స్. దిస్ ఈస్ ద ప్రైడ్ దట్ వీ హ్యావ్. ఐ కెన్ అండర్స్టాండ్ గాడ్ యూజింగ్ మై ఇంటెలిజెన్స్. సో అన్లెస్ యూ గివ్ ఇట్ అప్, ఇది ఎప్పుడైతే బయట మనం వదిలేస్తామో అప్పుడే భగవంతుడి యొక్క కృప మన మీద పడుతుంది. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖో హి జివ్వాదో స్వయమేవ స్ఫురధ్యత. సో నీ మైనస్ ఎక్కడ ఉపయోగించినా నీకు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. కాబట్టి ప్లస్ రావాలంటే ఏమవ్వాలి? నీ మైనస్ ఎవరో మార్చాలి. మార్చి దాంట్లో దాని స్థానంలో ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. ప్లస్ పెడితేనే అప్పుడు నీకు రిజల్ట్ ప్లస్ వస్తుంది. సో ఇది పాయింట్. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తుంది, శాస్త్రాలు చెప్తుంది, అందరు కూడా చెప్తుంది, అన్ని శాస్త్రాలు చెప్తున్నటువంటి పాయింట్ ఇదే. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్, వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్. నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా బుద్ధి ఉంది, ఎవరినైనా బేరీజ్ వేసేయగలను, వీడు ఫలానా అని చెప్పేయగలుగుతాను నేను. నాకు ఇట్టే తెలిసిపోతా ఉంటుంది. ప్రతి ఒక్కడి గురించి నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తాను, అసెస్మెంట్ చేసేసి వాడి మీద ఒక పుస్తకం రాసేస్తూ ఉంటాను. నువ్వు చేసుకోవయ్యా, నీ నీ యొక్క హార్ట్ లో బోల్డ్ అంత ఉంది కదా కుళ్ళు, దాన్ని ఫస్ట్ బయటికి తీ. దాన్ని నీకేదైతే బుద్ధి ఉందనుకుంటున్నావో ఆ బుద్ధిని ఉపయోగించి లోనుండే కుళ్ళను కడుక్కోవడానికి ప్రయత్నించే. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమిలిటీ. సో ఈ హ్యూమిలిటీ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాం? భగవంతుడి యొక్క ధామానికి చేరుకునే అవకాశం లేదు. కాబట్టి భగవద్గీత మనకు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ బి హంబుల్, ఫ్లాట్. ఎలాంటి హ్యూమిలిటీ కలిగి ఉండాలంటే, ఎలా అయితే చైతన్య మహాప్రభు రూపగోస్వామి సనాతన గోస్వామి చెప్పే మాటల వల్ల ఆయన తట్టుకోలేకన్నారు, ఈ మాట అన్నారు, మీ యొక్క వినయం నా యొక్క హృదయాన్ని బద్దలు చేస్తుంది, అంత వినయాన్ని దయచేసి అంత వినయాన్ని మీరు కలిగి ఉండకండి అన్నంతగా. అంటే వినయం చాలా ముఖ్యమైనటువంటిది చెప్పినటువంటి వ్యక్తే ఈ మాట ఆయన చేత అనిపించగలిగారంటే వాళ్ళ దగ్గర ఎంత వినయం ఉండుంటుంది ఆలోచించండి. అందరినీ వినయశీలుగా వర్తించమని చెప్పినటువంటి చైతన్య మహాప్రభే, మీ వినయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే నెగిటివ్ గా కాదు, మీ వినయాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటే చాలా మంది వినయాన్ని తట్టుకోలేకపోతాం మనం, మన మనకు తెలిసినటువంటి విషయమే అది, అవునా కాదా? వాడి యొక్క దొంగ వినయాన్ని మనం తట్టుకోలేక చచ్చిపోతా ఉంటాం అన్నమాట. అలాంటి వినయం గురించి అనగట్లేదు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు నిజంగా వాళ్ళ వినయాన్ని తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట. వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా? ఓ ప్రభు, మీరు ఎవరినైనా, మీ కృప ఎంత గొప్పదనంటే మీరు ఎవరినైనా సరే ఉద్ధరించగలరు. చివరికి అత్యంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగాయ మదాయల్ని కూడా మీరు వారిని ఉద్ధరించగలరు. ఎందుకంటే మీకేదో ఒక పాజిటివ్ పాయింట్ కనబడాలి కదా ఎవరినైనా ఉద్ధరించడానికి. సో వాళ్ళలో మీకు కనబడినటువంటి పాజిటివ్ పాయింట్ ఏమిటి? వైష్ణవ అపరాధం చేయలేదు, అది తర్వాత వచ్చింది. దానికంటే ముందు ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఎక్కడ? ధామంలో పుట్టారు. సో వాళ్ళు అంటున్న మాట ఇది అనమాట, యూ కెన్ డెలివర్ దెమ్ బికాస్ దేవర్ బాండ్ ఇన్ నవద్వీప్. but you cannot deliver us because we don't have that qualification. We have no qualification. ఈ మాట వినేసరికి చైతన్య మహాప్రభు యొక్క హృదయాన్ని ద్రవించిపోయింది అనమాట. సో ఈ హ్యూమిలిటీ అంటే ఈ హ్యూమిలిటీ అంటే మనం అనుకరించలేము ఈ హ్యూమిలిటీని, బట్ ఈ హ్యూమిలిటీని గురించి మనం డిస్కస్ చేసి ఈ హ్యూమిలిటీ ఇది హ్యూమిలిటీ అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యూమిలిటీ. ఈ హ్యూమిలిటీ కలిగినటువంటి వాడు ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారు, భగవంతుడి నామానికి వెళ్ళగలుగుతారు. నిర్మాణము దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ మోహ. మోహ మీన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్యూషన్. హ్యూమిలిటీ లేకపోవడం వల్లే అన్ని రకాలైనటువంటి ఇల్యూజన్స్ భ్రమలు విపరీతమైనటువంటి భ్రమలు కలిగి ఉంటాం అన్నమాట. మోహం అంటే భ్రమం. వాట్ ఈస్ దట్ భ్రమ? ఐఎమ్ సో అండ్ సో అండ్ ఐ హ్యావ్ దిస్ సో అండ్ సో. నేను ఫలానా, నా దగ్గర ఉన్న శక్తి ఫలానా. నీ ఐడెంటిటీ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు నా అనేటువంటి దానికి కూడాను సరిగ్గా లేనట్టే లెక్క. నేను అనేటువంటిది సరిగ్గా లేకపోతే నా అనేటువంటి దానికి కూడాను ఇంకా తప్పు లెక్కే వస్తుంది. నేనెవరు సరైన లెక్క లేకపోతే నేనెవరు, నేనెవరు అనంటే ఈ మాట మనకి ఇది మనకు అర్థం కాలేదనుకోండి. ఈ విషయం ఐ బిలాంగ్ టు కృష్ణ, ఐఎమ్ కృష్ణ సర్వెంట్ అనేటువంటిది కాకుండా వేరే ఇంకే రకంగానైనా సరే నేను ఫలానా, నేను ఫలానా అంటే ఐఎమ్ ఎ వెరీ గుడ్ బుక్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయా. ఐఎమ్ ఎ వెరీ గుడ్ బుక్ డిస్ట్రిబ్యూటర్ ఇస్ గాన్. ఐఎమ్ వెరీ గుడ్ కుక్ ఇస్ గాన్. ఆల్రెడీ ప్రైడ్ హెస్ ఎంటర్డ్ ఇన్. వాట్ ఎవర్ యూ థింక్ నాట్ ఇన్ రిఫరెన్స్ విత్ కృష్ణ, దట్ ఈస్ ద నెగటివ్. దట్ బ్రింగ్స్ ఇల్యూషన్. అది మనలో మూర్ఖత్వాన్ని భ్రమని కలిగిస్తుంది. అది విత్ రిఫరెన్స్ టు కృష్ణ లేకపోవడం వల్ల నా సో నా ఎబిలిటీ ఏంటి? ఐ కెన్ కన్విన్స్ అదర్స్ హౌ టు యాక్సెప్ట్ బుక్స్. యువర్ థింకింగ్ ఇట్ ఈస్ యువర్ పవర్ టు కన్విన్స్ అదర్స్. నా దగ్గర ఉన్న శక్తి నా భగవంతుడితో సంబంధంగా నేను చూడట్లేదు. ఇది ఇది బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ కాబట్టి దీని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మూడ్ ఇట్ విత్ విచ్ మూడ్ వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ బుక్స్. యాక్చువల్గా బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయట్లే, ఆల్రెడీ భగవంతుడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో నిమిత్తం మాత్రం భవసవ్య సాచ్యం. వాళ్ళు కోరుకున్నారు, ఆచార్యులు కోరుకున్నారు, లేదా గొప్ప గొప్ప డివోటీస్ కోరుకున్నారు. మనం వెళ్తున్నాం, వెళ్తే వాళ్ళు పుస్తకాలు ఇచ్చేస్తుంటే వాళ్ళు తీసేసుకుంటున్నారు. మనమేమనుకుంటున్నాం, నేను చెప్పిన రెండు ముక్కలకి మూడు ముక్కలకి వాడు వశుడై నా మాటకి వాడు పడిపోయి ఈ పుస్తకం తీసేసుకుంటున్నాడు అనుకునేటువంటిదే మహా మూర్ఖత్వం అన్నమాట. అదే పెద్ద ఇల్యూషన్, అదే పెద్ద మోహం అన్నమాట. ఈ మూడుది ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూట్ బుక్స్ ప్రాపర్లీ, ప్యూర్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, నా దగ్గర ఇంత శక్తి ఉంది, నా దగ్గర ఇంత వాగ్దాటి ఉంది, నా దగ్గర ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి, వీటి ద్వారా ఐ విల్ బికమ్ ద బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ద వరల్డ్, నాకు తర్వాత అవార్డు వస్తుంది, నా పేరు మొత్తం నాలుగు దశ దిశలో మారుమోగిపోతూ ఉంటుంది. ఈ భావంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేరు. వాళ్ళు చేసినా కూడా అదంతా వేస్ట్ ఈ భావంతో. సో నేను నా అనేటువంటిది ఇల్యూజన్కి మూల కారణం అనమాట. సరైనటువంటి అవగాహన లేకపోతే ఐ బిలాంగ్ టు కృష్ణ అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ ఈస్ ఆల్ కృష్ణస్. నా దగ్గర ఏదైతే ఉందో ఇదంతా ఎవరి సొత్తు? కృష్ణుని సొత్తు. కృష్ణుని శక్తి కృష్ణుని సొత్తు. అది ఎప్పుడైనా తీసుకుంటాడో ఐఎమ్ డెడ్ మ్యాన్. సో ఆల్ గ్లోరీస్ టు ద సుప్రీం లార్డ్, ఆల్ గ్లోరీస్ టు కృష్ణ అండ్ హిస్ డివోటీస్, ఆల్ గ్లోరీస్. ఏమనలేదు సమ్ గ్లోరీస్ అండ్ సమ్ గ్లోరీస్ టు మీ అని అనలేదు. ఎక్కడ కూడా మీరు విన్నారా సమ్ గ్లోరీస్ టు కృష్ణ, సమ్ గ్లోరీస్ టు ది అసెంబ్లీ డివోటీస్, సమ్ గ్లోరీస్ టు మీ, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు కృష్ణ. బికాస్ కృష్ణ ఇస్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. సో ఈ మోహం నుంచి బయటపడాలి. మోహం నుంచి బయటపడాలంటే ముందు దేని నుంచి బయటపడాలి? మానం నుంచి బయటపడాలి. మాన ఈజ్ వాట్ క్రియేట్స్ మోహ, నిర్మాణ మోహ. నెక్స్ట్ జితసంగ దోష. ఏమిటి జితసంగ దోష అంటే చెప్పగలరా? ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రభుపాదులు వారు ఎన్నోసార్లు ఈ వర్డ్స్ని కోట్ చేయడం జరిగింది. మీరందరూ ప్రీచర్స్, ప్రీచర్ అంటే యూ షుడ్ బి నోయింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఈ నలుగురికి చెప్పే స్థితిలో ఉన్నారు, నలుగురు మీ దగ్గరికి వస్తారు, కొన్ని విషయాలైనా మనం నేర్చుకుని తెలుసుకొని చెప్పాలి అంటే చెప్పడానికని కాదు, బట్ మనకు ఒక అర్థం అవ్వడం కోసం. వాట్ ఈస్ జితసంగ దోషం? ఏమైనా చెప్పగలరా? వన్ హూ కాంకర్డ్ బ్యాడ్ అసోసియేషన్, దట్ ఇస్ కాల్డ్ జితసంగ దోషం. సంఘ దోషం, దోషం ఎక్కడి నుంచి వస్తుంది? సాంగత్యం వల్ల వస్తుంది. భౌతిక సాంగత్యం చేస్తే దోషం వస్తుంది. భౌతిక సాంగత్యం వల్ల భౌతిక లక్షణాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తే ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకుంటాం. సో చైతన్య మహాప్రభు చెప్పినటువంటిది ఏమిటంటే, ఒక వైష్ణవుని ఎలా గుర్తించాలి? హౌ టు రికగ్నైజ్ ఎ వైష్ణవ? ఎవరైనా చెప్పగలరా? వాట్ డిడ్ చైతన్య మహాప్రభు సార్? దట్ ఈస్ వన్ అనదర్ క్యాలిక్యులేషన్. దేర్ ఇస్ అనదర్ క్యాలిక్యులేషన్ చైతన్య మహాప్రభు సార్. సేమ్ థింగ్ వాట్ ఈస్ సేమ్. మూడు సార్లు అడిగితే మూడు సార్లు మూడు ఆన్సర్ సేమ్, దాని రిఫరెన్స్ పాయింట్ చెప్పారు. అసత్సంగ త్యాగి వైష్ణవ. హూ ఇస్ అ వైష్ణవ? వన్ హూ క్యాన్ గివ్ అప్ అసత్సంగ బ్యాడ్ అసోసియేషన్ ఈజ్ అ వైష్ణవ. అసత్సంగతి ఎక్కడ వస్తుంది మనకి? మొట్టమొదటి అసత్సంగతి ఎక్కడ మొదలవుతుంది? అదే, ఎక్కడ ఎక్కడ మొదలవుతుంది బ్యాడ్ అసోసియేషన్? ఎక్కడ మొదలవుతుంది? వాట్ ఇస్ ది బిగినింగ్ పాయింట్ ఆఫ్ బ్యాడ్ అసోసియేషన్? నో, దిస్ ఈస్ ది ప్రాబ్లం. బ్యాడ్ అసోసియేషన్ స్టార్ట్ విత్ యువర్ మైండ్. ఈ మనస్సును సరిగ్గా ఎంగేజ్ చేయకపోతే బ్యాడ్ అసోసియేషన్ అక్కడే మొదలైంది. ఎలా? బై స్పెక్యులేషన్. మైండ్ స్పెక్యులేషన్, మైండ్స్ బిజినెస్ ఈస్ టు స్పెక్యులేట్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు వరల్డ్లీ థింగ్స్. వన్ ఆఫ్ దిస్ టూ థింగ్స్ ది మైండ్ డస్. భౌతిక విషయాల మీద ఆకర్షితం అవడమేనా అవుతుంది, దాన్ని కాస్త జయించే వాళ్ళు ఇంకా దేంట్లో పడిపోయి చిక్కుకుపోతారంటే మానసిక కల్పన అనేటువంటి దాంట్లో చిక్కుకుపోతారు. నీకు ఏదో ఒకటి బాధర్ చేస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి బాధర్ చేస్తుంది. భౌతికమైనటువంటి విషయాల వైపుకి మైండ్ వెళ్ళిపోయి దాని మీద ఆకర్షితులు అయి దాన్ని పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన, అది ఒక రకమైనటువంటి స్ట్రగుల్. ధ్యాయతో విషయాన్ సంగస్తే శుపజాయితే, సంగాత్ సంజాయితే కామ, కామాత్ క్రోధ ఉపజాయితే, క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అసోసియేషన్, వన్ టైప్ ఆఫ్ బ్యాడ్ అసోసియేషన్ విచ్ ఇస్ త్రూ ది మైండ్. ది అనదర్ టైప్ ఆఫ్ రెండో రకమైనటువంటి బ్యాడ్ అసోసియేషన్ ఇస్ స్పెక్యులేటింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, మానసిక కల్పన చేయడం. ప్రతి దానికి మన మైండ్ అప్లై చేసి దీంతో నేను ఈ మైండ్ తో క్యాలిక్యులేట్ చేసిందే రైట్ అనుకోవడం. ఇందాక నేను చెప్పిన మైనస్, ఇదే అనమాట యుక్తి. దాన్ని భక్తివినోద్ ఠాకూర్ వారు చెప్పింది ఏంటంటే యుక్తి. యుక్తితో పర్ఫెక్షన్, అంటే కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదడం అని మీరు నానుడి విన్నారా, సామెత విన్నారా? దాని అర్థం ఏంటి విన్నారా? ఎప్పుడైనా అర్థమైందా దాని అర్థం? కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదాడని ఎవరినో అన్నారు, ఎవరిని అంటారు? వాడిని మూర్ఖుడు అంటారు కదా. ఎందుకంటారు అలా? వీళ్ళు ఊరికినే చెప్పలే అలాంటి నానులు. దాని అర్థం ఏంటి? మునిగిపోతాం. కుక్కతోక పట్టుకుని, కుక్కతోక బెత్తుడు ఉంటుంది, అదే చిన్నగా ఉంటుంది, సన్న ఉంటుంది, ఎందుకుంటుంది? దాన్ని పట్టుకుని గోదావరి చాలా లోతైంది కదా, రెండు పోతాం, ఇద్దరం కూడా మునిగిపోతాం. కాబట్టి కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈద వద్దు అని అంటారు, అవును కదా? అదేవిధంగా మన దగ్గర ఉన్న కుక్కతోక ఏమిటి? అన్బ్రిడిల్ మైండ్, అన్కంట్రోల్డ్ మైండ్. మైండ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్, బట్ అన్కంట్రోల్డ్ స్టేజ్ లో అది కుక్కతోకలా వ్యవహరిస్తుంది. సో జితసంగ దోష మీన్స్ యు హావ్ టు కాంకర్ యువర్ మైండ్. సో ఈ రెండింటి నుంచి బయటపడాలి. భౌతికమైనటువంటి విషయాల మీద ఆకర్షణ నుంచి బయటపడాలి. రెండోది అనవసరమైనటువంటి కల్పితమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడాలి. మొదటి దాని నుంచి ఎలా బయటపడవచ్చు, రెండో దాని నుంచి ఎలా బయటపడవచ్చు? భౌతిక విషయాల నుంచి మీద ఆకర్షణ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? భౌతిక విషయాల నుంచి మీద ఆకర్షణ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా అని వర్తతే. యు మస్ట్ హ్యావ్ హయ్యర్ టేస్ట్. ఏమిటా హయ్యర్ టేస్ట్? కృష్ణ కాన్షియస్నెస్ లో హయ్యర్ టేస్ట్ ఏమిటి? మనందరికి తెలిసిన ప్రసాదం అది కూడా కొన్నిసార్లు టేస్టీగా ఉండకపోతే ఇంకేం హయ్యర్ టేస్ట్ ఉండదు. వాడే ఆల్దో దే ఆర్ సపోజ్ టు బి హయ్యర్ టేస్ట్ బట్ దే ఆర్ నాట్ హయ్యర్ టేస్ట్ ఫర్ అస్ ఆనెస్ట్లీ. పెంచుకోవాలని మన దగ్గర అదే ఇందాక లేదో చెప్పిన మన మైనస్ను ఉపయోగిస్తే పెంచుకోలేము. ఓకే ఇంకా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హయ్యర్ టేస్ట్ ఈజ్ రిలేషన్షిప్ విత్ వైష్ణవ్ ఇస్ హయ్యర్ టేస్ట్. వైష్ణవులతో రిలేషన్షిప్ లేకపోతే అసలు టేస్టే లేదు, కృష్ణ కాన్షియస్నెస్ టేస్టీగా అనిపించదు. మీరు చూడండి మనందరం కూడాను సాంఘిక జీవులం. సాంఘిక జీవులం అంటే ఒకరితో ఒకరు రోజు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి, ఒకరితో ఒకరు వర్తించాలి. సో వర్తించేటప్పుడు ఏం వస్తుంది మన మధ్య, ఏమొస్తుంది? రిలేషన్షిప్ స్వీట్గా లేదనుకోండి, అదే ప్రతిసారి మన మనసులో మెదులుతూ ఉంటుంది. ఎక్కడ చాంటింగ్ చేసేటప్పుడు అదే వస్తుంది, వేరే ఏం పని చేసినా కూడా అదే వస్తుంది, అదే వస్తుంది. ఎవరితోనైనా మీరు కావాలంటే చూడండి, ఎవరితోనైనా మీకు ఎవరి మీదైనా చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే యు కెనాట్ చాంట్ హరే కృష్ణ, ఐ కెన్ గ్యారంటీ. ఎవరి మీద స్ట్రాంగ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, వీడు నన్ను చాలా చాలా బాధ పెడుతున్నాడు, చాలా చాలా బాధ పెడుతున్నాడు. వాడు నిజంగా బాధ పెడుతున్నాడో లేదో నీకు తర్వాత విషయం, బట్ నువ్వు అనుకుంటున్నావేంటి, వీడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు, వీడు నాకు పుల్లలాగా లేదా మేకులాగా నాకు కూర్చున్నాడు, వీడిని ఎలాగైనా తొలగించుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ. ఎక్కడ ఎలా సాధ్యం అవుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్క జీవినైనా సరే, మనిషి కాదు ఒక జీవినైనా సరే దోమ బాగా కుడుతుంది అనుకో, యూ కెనాట్ హరే కృష్ణ మంత్రం, బికాజ్ యువర్ ఫోకస్ ఈజ్ గోయింగ్ ఆన్ దిస్. సో పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఎవరికైతే సరిగ్గా లేవు, వైష్ణవులతో సరైన రిలేషన్షిప్స్ లేవు అనుకోండి, మనం చాంటింగ్ చేయలేం, హీరింగ్ చేయలేం, ఏమి చేయలేం, కృష్ణ భక్తి చేయలేం. కాబట్టి ఫస్ట్ రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, అదే హయ్యర్ టేస్ట్. ఆ హయ్యర్ టేస్ట్ ఉంటే యూ కెన్ ఈజీలీ కాంకర్ లోవర్ టేస్ట్స్, సెక్స్ డిజైర్, దిస్ డిజైర్, దట్ డిజైర్ టు బికమ్ ప్రామినెంట్ ఇన్ ది సొసైటీ, ఇలాంటి డిజైర్స్ అన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక శుద్ధ వైష్ణవుడితో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నట్లయితే, సో అది మానసిక, ఇది మొదటి మైండ్తో ఉండేటువంటి అట్రాక్షన్ నుంచి బయటపడడం. రెండో అట్రాక్షన్ ఏంటి మైండ్కి? స్పెక్యులేషన్. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ది మెజర్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్? బట్ వెన్ విల్ వి హియర్? వెన్ వి బికమ్ సబ్మిసివ్. So we have to become obedient. So the only method to stop speculation is accepting an authority. Unless you accept an authority, you cannot. Unless you accept an authority and be obedient to authority, you cannot stop speculation. So speculation is bayad padalante, you have to be obedient. Submissive and obedient. And you should have an authority. Manalni గైడ్ చేసే, మనల్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టే, మనల్ని బెండ్ చేసే ఒక పైన ఒక అధికారం ఉండాలి. అప్పుడే స్పెక్యులేషన్కి అంతం ఉంటుంది, లేకపోతే స్పెక్యులేషన్కి అంతం లేదన్న. సో ఈ రకంగా జితసంగ దోష దీని నుంచి బయటపడచ్చు. ఇంకా ఇవన్నీ కూడా కన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రైడ్. ఇక్కడ ఆ వరుసలో చెప్పిందంతా నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వే విముక్తేర్ సుఖ దుఃఖ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ కన్సిక్వెన్సెస్. సుఖ దుఃఖ సంజ్ఞేర్, ఈ సుఖ దుఃఖాలనేటువంటి ద్వంద్వాల నుంచి బయటపడాలి, ఆధ్యాత్మ విద్యని నేర్చుకోవాలి, ఆధ్యాత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, కామం నుంచి బయటపడాలి, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రైడ్. ప్రైడ్ గనక ఒకదాన్ని వదులుకొట్టుకుంటే మిగిలినవన్నీ వదులుకొట్టుకున్నట్టు. ప్రైడ్ వదులుకొట్టుకోవాలని అనుకుంటే సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి, నేనెవరు అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. హూ యామ్ ఐ మనం అనేస్తాం, ప్రభు ఐ యామ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఆర్ యూ యాక్టింగ్ లైక్ దట్? క్వశ్చన్. ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ సర్వెంట్? యూఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ సర్వెంట్, వీఆర్ యాక్టింగ్ యాజ్ బాస్. మనల్ని ఎవరైనా కొద్దిగా ఒక మాట అంటే వెంటనే మనకి చాలా రోషం వస్తుంది అన్నమాట. రోషం వచ్చి వెంటనే ఆ వ్యక్తిని మనం తిరగబడతాం, ఆ వ్యక్తికి తిరగబడతాం అన్నమాట. ఆల్దో యు ఆర్ సేయింగ్ ఐఎమ్ సర్వెంట్ 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 సర్వెంట్, యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ సర్వెంట్. సో ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ వన్ ఫార్ములా, ఎవ్రీథింగ్ లైస్ ఇన్ వన్ ఫార్ములా. యు యాక్ట్ యాజ్ ఎ సర్వెంట్ విచ్ ఈస్ యువర్ నాచురల్ పొజిషన్. మన నిజ స్థితి మనం సేవకులం, సేవకులుగానే ఉందాం. ఎవరి సేవకులం? కృష్ణుని సేవకులం. కృష్ణుని తరపు నుంచి ఎవరిని సేవిస్తున్నాం? అందరినీ సేవిస్తున్నాం. యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ ఇండివిజువల్ జీవస్, యు ఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ ఓన్లీ. బట్ యు ఆర్ సర్వింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ ఎవ్రీ అదర్ లివింగ్ ఎంటిటీ. భగవంతుడి తరపు నుంచి మిగిలిన జీవులకి సేవ చేస్తుంది. సో ఇది ఇది గ్రిల్లింగ్ అవ్వనంత వరకు, ఇది అర్థం కానంత వరకు ఈ భావన. అందుకే ఏమన్నారు, సేవోన్ముఖోహి జీవాదో స్వయమేవ స్మృత్యత. భగవంతుడు అవగతం కాడు, ఎంతవరకు కాడు, నువ్వు ఈ సేవాభావన పెంపొందించుకునేంత వరకు భగవంతుడిని అవగతం కాదు. హీ విల్ బికమ్ ఎ మిస్టరీ ఫర్ యూ, దట్స్ ఆల్. విల్ జస్ట్ బికమ్ ఎ మిస్టరీ ఫర్ యూ. సో ఈ ప్రైడ్లెస్నెస్, హ్యూమిలిటీ ఎలా సంపాదించుకోవచ్చు? ఇజ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ కల్టివేషన్? ఇజ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ కల్టివేషన్? సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ప్రాసెస్? ఈ అనకో భావన లేదా వినమ్ర భావన పెంపొందించుకోవడం ఒక రకమైనటువంటి కల్టివేషన్, ఒక రకమైనటువంటి సాధన. అప్పుడు సాధన చేస్తే మన దగ్గర ఉన్న బెత్తిడితోనే మనం సాధన చేస్తున్నట్టు అవుతుంది కదా. అంటే సాధన నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనేటువంటి సాధన చేస్తే చాలా డేంజర్. ఎందుకు డేంజరు? దేంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదొకే, నేను అంటుంది దాని ఆ పాయింట్కి వస్తాను. నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనే భావన ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు మనల్ని? భౌతికంగా మనకు ఒక రిఫరెన్స్ లేకుండా. ఇప్పుడు చిన్న గీత ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక చిన్న గీత ఉంది. ఈ చిన్న గీతని చిన్నదిలా కనబడాలి అని అంటే ఏముండాలి? పక్కన పెద్ద గీత ఉండాలి. నువ్వు పెద్ద గీత లేకుండా చిన్న గీతని ఎలా చెరుపుకుంటూ పోతే ఏమవుతుంది? అది ఇంకా 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 చిన్నదైపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది అన్నమాట. మనందరం కూడా చాలా హంబుల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, బట్ వితౌట్ ఎ బిగ్గర్ లైన్, వితౌట్ ఎ బిగ్గర్ లైన్, అంటే విత్ రిఫరెన్స్ టు ఆచార్యాస్, విత్ రిఫరెన్స్ టు కృష్ణ. అంటే నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని చూడకుండా నువ్వు నేను చాలా తక్కువ వాడిని తక్కువ అని అనుకుంటే ఏం డెవలప్ అవుద్ది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుద్ది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా బయటపడతా తెలుసా? దాన్ని ఏమంటారు తెలుగులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని? ఆత్మ న్యూన్యతా భావం అని అంటారు. అది ఎలా బయటపడుతుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా బయటపడుతుంది తెలుసా? సైకలాజికల్ గా ఆత్మ న్యూన్యతా భావం ఎలా బయటపడుతుంది? ఫ్రస్ట్రేషన్, అది ఎనీవే దట్ ఈస్ దేర్, ఈజ్ ఆల్ ద టైమ్ ఫ్రస్ట్రేటెడ్ ఓన్లీ. బట్ అది ప్రత్యక్షంగా ఎలా బయటపడుతుంది? ఆత్మ న్యూన్యతా భావం. అవును, కరెక్ట్. ఎవరితోనూ పోల్చుకున్నప్పుడు బయటపడుతుంది. ఆ పోల్చుకునేటప్పుడు నేనెందుకు తక్కువ? నేను తక్కువ నాకు తెలుసు, బట్ ఆ తక్కువ అనేటువంటిది నేను బాహాటంగా నేను ఒప్పుకోదలుచుకోలేదు. కాబట్టి నేనేం చేస్తాను? అందరికంటే నేను ఎక్కువ అనేటువంటి భావనని చూపించుకోవడానికి ప్రయత్నం. బికాజ్ ఐ హ్యావ్ దిస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది సుపీరియారిటీ చూపించుకునే విధంగా బయటపడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఎవడైనా సుపీరియారిటీ చూపించుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? వాడి దగ్గర ఏముంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. 100% గ్యారంటీడ్, 100% గ్యారంటీడ్. మీకు ఇది నచ్చట్లేదా, లేకపోతే నిజం అనిపిస్తుందా, నిజం అనిపించట్లేదా? 100% గ్యారంటీడ్. ఎవడికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో వాడే బయట నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి. అసలు వాడికి దీంతో సంబంధమే లేదనుకోవాడు, ఏ మూలన్నా స్థిరంగా ఉంటాడు. నాకేం పోయింది, నా స్థానం నాకుంది, భగవంతుడి దగ్గర నా స్థానం నాకుంది, నాకేం భయం లేదనేటువంటి ఒక భావంతో ఉంటాడు అనమాట. భయపడేవాడు ఎవడు? ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేవాడు భయపడతాడు. సో నేను ఇందాక చెప్పినటువంటిది ఈ హ్యూమిలిటీ పెంపింది. హ్యూమిలిటీ సాధన ఏమిటి? హ్యూమిలిటీకి సాధన ఏమిటి? నీ పక్కన ఒక పెద్ద గీత ఉండాలి. ఆ గీత నీకు ఎంత పెద్దగా కనబడుతుంటే నీలో అంత హ్యూమిలిటీ పెరుగుతుంది. బట్ జనరల్గా ఏమవుద్ది చెప్పండి? మనకు ఆ గీత పెద్దగా కనబడుతుంటుందా, లేకపోతే అసలు గీతే కనబడదు. ఒకవేళ మనకంటే మొదట్లో మనకంటే పెద్ద గీత కనబడింది అనుకుంది, మొదట్లో మనం ఎలాగో వచ్చేటప్పుడు మనకేం తెలియదు కాబట్టి ఒక చిన్న లైన్ గా వస్తాం, చిన్న లైన్ గా వచ్చేటప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎలా కనబడుతూ ఉంటారు, మనకంటే పెద్ద గీతలుగానే కనబడుతుంటారు. సమయం గడిచిన కొలది ఏమవుద్దు తెలుసా, ఈ గీత పెరుగుతున్నట్టు ఆ గీత తగ్గుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ గీత పెరుగుతున్నట్టు ఆ గీత తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎంత స్థాయికి చేరుకుంటుంది అంటే ఈ గీత పెద్ద కొండలా కనిపించి ఆ పక్క నుండే గీత ఎలా కనిపిస్తూ ఉంటుంది, చుక్కలా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీడు తారాస్థాయి గర్వానికి చేరుకున్నట్టు లెక్క అనమాట. వీడు కృష్ణ చైతన్యం అంతా కూడా ఎగిరిపోయాయి. యాక్చువల్ గా జరగాల్సింది ఏంటి, ఇది పెద్దగా కనబడాలి, ఇది మనలో ఉండే లోపాలు ఇంకా 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 తెలుస్తున్నాయి. మొదట్లో కృష్ణ చైతన్యంలో రానంత వరకు మన లోపాలు పూర్తిగా మనకు తెలియదు. కొద్దిగా తప్పులు చేస్తాం అనుకుంటాం కానీ కృష్ణ చైతన్యంకి వచ్చిన తర్వాత తెలుస్తాయి ఎంత భయంకరమైన మిస్టేక్స్ మనం చేస్తున్నామో తెలుస్తాయి. తర్వాత ఇన్ని మిస్టేక్స్ చేసినటువంటి వాడికి కూడాను భగవంతుడు ఎంత కృప చూపిస్తున్నాడు అనేటువంటిది. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, మనందరికీ తెలిసే విషయం. మన హృదయంలో ఉన్నాడంటే ఏంటి, మనలో ఉండే మోసపు భావన ఆయన చాలా ఈజీగా గ్రహించగలడు. ఇప్పుడు నాలో ఉండే మైండ్లో ఏం నడుస్తుందో మీరు తెలియదు కాబట్టి మీరు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నారు. సపోజ్ నా మైండ్లో ఉండే విషయాలన్నీ మీకు పూర్తిగా తెలిసిపోయావు అనుకోండి, ముఖ్యంగా నా ప్యూర్ మైండ్ కాదనుకున్నది, ఓ ఇతను ఇలా చెప్తున్నాడు కానీ ఇతడు కూడా ఇలా ఆలోచిస్తాడు అనమాట, బయటకు చూడు ఇలా అంటున్నాడు బట్ లోన ఇంత దరిద్రం ఆలోచనలు ఉన్నాయన్నమాట ఇతనికి అనుకుంటాం, అనుకో 100% అనుకుంటాం. అందుకే భగవంతుడు ఏర్పాటు చేశాడు ఏమిటంటే నాలో ఉండేది ఏమి నడుస్తుందో నీకు తెలియదు, అలాగే నీలో ఏం నడుస్తుందో నాకు తెలియదు, ప్రొటెక్షన్ అనమాట, మన ఇద్దరికి ప్రొటెక్షన్. బట్ ఎవరికి తెలుసు ఇవన్నీ, భగవంతుడికి తెలుసు. భగవంతుడికి తెలిసి దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు ఇవన్నీ తెలిసి కూడా భగవంతుడు మళ్ళీ మనకి రెస్పెక్ట్ ఇప్పిస్తున్నాడు వేరే వాళ్ళ చేత, అవునా? వాళ్ళు వచ్చి దండం, భగవంతుడికి తెలీదా మీరు దుర్మార్గుడు అని తెలుసు బట్ వాడు వచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే ఎంత దయామేడై ఉంటాడు ఆలోచన. ఇది నేనేదో జస్ట్ కల్పనలో మాట్లాడలేదు, యాక్చువల్లీ ట్రూత్, దిస్ ఈజ్ ట్రూత్. భగవంతుడు ఆయన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంటే మనకి ఎంకరేజ్మెంట్, అన్లిమిటెడ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు భగవంతుడు, అన్లిమిటెడ్ ఎంకరేజ్మెంట్, నోయింగ్ వెరీ వెల్ దట్ వి ఆర్ రాస్కల్స్ చీటర్స్. కృష్ణ ఇస్ గివింగ్ అన్లిమిటెడ్ ఎంకరేజ్మెంట్. ఇంకంతకంటే మర్సిఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? కెన్ దేర్ బి ఎనీబడీ మోర్ మర్సిఫుల్ దాన్ కృష్ణ? ఆయన ఒప్పుకోబట్టే కదా ఈయన ఇస్తున్నాడు, లేకపోతే ఇస్తాడు ఆయన? ఆయన ఇతర వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామంటే మనలో పరమాత్మ రెస్పెక్ట్ ఇవ్వాలనే ఇన్స్పిరేషన్ కలిగితే కదా మనం వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, లేకపోతే ఎందుకు ఇస్తాం చెప్పండి. అసలు మన హృదయాన్ని పరిచి చూపిస్తే మనల్ని అందరూ తూకొట్టి వెళ్ళాలి మనం, యాక్చువల్ గా జరగాల్సింది, అవునా? బట్ అలా జరగట్లేదు అని అంటే అర్థం ఏమిటి, భగవంతుడు చాలా కృపామయుడు, చాలా దయామయుడు అని చెప్తున్నాను. అది నా పాయింట్. ఇతరికి తెలియదు కాబట్టి ఇస్తున్నాడని మీరు అంటున్నారు, నేనంటున్న పాయింట్ ఏంటంటే అతడికి తెలియకపోయినా అతడి చేత రెస్పెక్ట్ ఇచ్చేది ఎవరు ఇప్పిస్తున్నారు? ఆయన ఇప్పిస్తున్నాడు, బట్ ఆయన అలాగే ఇప్పిస్తారు కదా, డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని ఎత్తుకోడు కదా, భుజాల మీద ఎత్తుకోడు కదా భగవంతుడు. భగవంతుడు మనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరేమిటి, వేరే జీవుల ద్వారా ఇప్పించేదే రెస్పెక్ట్. యాక్చువల్ గా అదే భగవంతుడు చూపించే రెస్పెక్ట్. నా పాయింట్ ఏంటంటే ఆయనకి మన హృదయంలో ఉండే ఈ మోసపు ఆలోచనలన్నీ తెలిసి కూడా కేవలం మనల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాడు అని అంటున్నాను. అంటే అంతకంటే కృపామయుడు, అంతకంటే దయామయుడు ఇంకొకడు లేడు అని చెప్పేసి అంటున్నాను. అది నా పాయింట్. మామూలు మానవుడు ఎవడు కూడా ఇలా డైరెక్ట్ గా కూడా వస్తున్నాడు, డైరెక్ట్ గా కూడా వస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్. ఆయన కోపం రాదు యాక్చువల్గా, అది కూడా ఆయన చేయించింది. ఎవరికి? భగవంతుడి మీద. రైట్ రైట్. సో నేను అనేది ఏంటంటే మీరు అనేది కరెక్టే, అది కూడా ఆయన చేత చేయిస్తుంది ఆయనే. బట్ మనకి జీవితంలో సంఘటనలు కనుక గ్రహించినట్లయితే ఎక్కువగా మన మీద కోపం చూపించేవి ఎక్కువ సంఘటనలా, లేకపోతే రెస్పెక్ట్ చూపే సంఘటనలు ఎక్కువ చెప్పండి. బాగా తక్కువ, బాగా తక్కువ. మనల్ని ఎంకరేజ్మెంట్ చేసే సంఘటనలే ఎక్కువ. భగవంతుడికి బ్రేకింగ్ పాయింట్ లేదు, భగవంతుడు ఒక్కడికే బ్రేకింగ్ పాయింట్ లేదు. ఆయనకి బ్రేకింగ్ పాయింట్ ఉంటే ఈ పాటికి మనం ఉండేవాళ్ళం కాదు. మనం పాపం పండాలని అంటే అది ఇంకొక రిఫరెన్స్. అది పాపం పండడం వేరు, భగవంతుడు కృప చూపించకపోవడం అంటూ వేరు. భగవంతుడు కృప చూపించకపోవడం అనేటువంటిది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. భగవంతుడు కృప చూపించకపోవడం అనేటువంటిది సాధ్యమే కాదు. ఇప్పుడు చూపించడమే కాదు, మనం ఆ కృపలో మునిగి ఆడుతున్నాం, మునిగి తేలుతున్నాం కృపలో. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్. మనం గుర్తించకపోవడం, గుర్తించగలగడం అదే తేడా. గాని ప్రతి ఒక్కరూ కూడా సముద్రంలో ఎలా అయితే మునిగిపోతున్నారో, భగవంతుడి యొక్క కృపలో అందరూ కూడా మునిగి తేలుతూనే ఉన్నారు. బికాజ్ భగవంతుడు కృపాసాగరుడు. భగవంతుడికి ఇంకోటి తెలియదు, ప్రేమించడం తప్పితే ఇంకోటి తెలియదు. గాడ్ కెన్నాట్ హేట్, గాడ్ ఈజ్ ఆల్ గుడ్, హీ కెన్నాట్ హేట్. అది ఓన్లీ మన కరెక్షన్ కోసం, అంటే మన మెంటాలిటీని రైట్ కరెక్ట్ చేయడం కోసం. అది కృపే, అది కూడా కృపే. బట్ నేను అంటుంది ఏంటంటే, అలా చూసుకున్నా కూడా మనకి ఎంకరేజ్మెంటే ఎక్కువ దొరుకుతుంది అని అంటున్నాను నేను. అంటే మనం బేరీజ్ వేసుకుంటే మన మానసిక మన మనస్సులో ఉండే దుర్మార్గపు ఆలోచనలని సరి అనేటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకోండి, ఇవ్వాలంటే మనకు రోజు మనకు రోజు దొరకాల్సింది ఏంటంటే యాక్చువల్గా తిట్లే దొరకాలి. అందరూ చీదరిద్దుకోవాలి, తిట్టాలి, అదే సరైనటువంటి పనిష్మెంట్. ఎంకరేజ్మెంట్ ఎక్కడో ఏమోలో దొరికితే దొరకాలి. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ అవడానికి కారణం ఏంటి, కేవలం భగవంతుడు చాలా కృపామయుడు, అందువల్ల మాత్రమే రివర్స్ అవుతుంది, లేకపోతే ఇంకొక కారణమే లేదు. అది నా పాయింట్. భగవంతుడి యొక్క కృప అపారమైనటువంటిది, అంటే మనం ఊహించలేనటువంటిది, బేరీజ్ వేయలేనటువంటిది, దానికి ఇంత వెల కట్టలేనటువంటిది, అపారమైనటువంటి కృప భగవంతుడి యొక్క కృప. దానికి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అంటే ఈ రకంగా తెలుసుకోవచ్చు ప్రత్యక్షంగా. ఐ హావ్ సో మెనీ బ్యాడ్ థాట్స్ బట్ పీపుల్ కమ్ అండ్ టెల్ మీ దట్ యు ఆర్ సచ్ ఎ నైస్ డివోటీ ప్రభు, దే పే ఒబీసియన్స్, సో మెనీ థింగ్స్ దే డూ. వై? బికాస్ కృష్ణ ఇస్ ఆల్ లవింగ్. అంటే భగవంతుడు మనల్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా ఏం వదులుకోవాలని, ఏం మన చేత ఏం వదిలించుకోవాలనుకుంటున్నాడు, ఆ చెడుని మనం వదులుకోవాలని భగవంతుడు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. వాట్ ఇస్ దట్ సనాతన్ ప్రభు? యు వాంట్ టు మేక్ ఎనీ కమెంట్? మేక్ 5 minutes బ్రేక్. ఆల్ రైట్, యు వాంట్ బ్రేక్? ఆఫ్టర్ దట్ విల్ అసెంబుల్ అగైన్. Come back according to this time, come back at 10 to 1. Hare Krishna. Mi nidra ni poorthiga odalinchukondandi. Manam endakla discuss chestunnadu point, how to cultivate humility. Vinayapurvakamainatundi bhavana ela pempundinchukovali, adi sadhana. Oka vela adi sadhana aithe elanti sadhana? స్వతసిద్ధంగా పెంపొందించుకునేటువంటి సాధన, లేక ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఆ వ్యక్తితో ఉండేటువంటి సాంగత్యాన్ని గుర్తు చేసుకోవడం వల్ల కలిగేటువంటి భావన, అది సాధన? ఏది సాధన? రెండవది. సో అది రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడాను తమని తాముగానే రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని అలా సాధన చేస్తే చాలా డేంజర్. సో కాబట్టి అలా చేయదు. అంటే మనకి ఎప్పుడు కూడాను మన స్థితి, ఆధ్యాత్మికాచార్యులు భగవంతుడితో పోలిస్తే మన స్థితి ఎప్పుడు చాలా తక్కువే, బట్ అది ఇంకా పెరుగుతూ ఉండాలి. నాది చాలా అల్పమైనటువంటి స్థితి, భగవంతుడు చాలా గొప్ప స్థితి. భగవంతుని యొక్క భక్తులు ఇంత గొప్ప వాళ్ళు, ఇంత దయామేయులు, వాళ్ళు ఎప్పుడు కూడా కృప చూపించేటువంటి వాళ్ళు. అంటే ఎప్రిషియేషన్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇతరుల మీద ఎప్రిషియేషన్ ఎంత పెరుగుతుందో అంత హ్యూమిలిటీ నువ్వు కల్టివేట్ చేసుకుంటున్నావు. ఇతరుల మీద ఎప్రిషియేషన్ ఎంత తగ్గుతుందో అంత ప్రైడ్ పెంచుకుంటున్నావు. సింపుల్ ఫార్ములా. ఒక వ్యక్తిని ఎంత ఎక్కువగా గౌరవించగలుగుతుంటున్నావో మనం, అంత హ్యూమిలిటీ పెరుగుతుంది మన హృదయంలో. అంటే ఇది కేవలం కొంత సెలెక్టెడ్ పర్సన్స్కే కాదు, ఇట్ ఈస్ కామన్ టు. అంటే కొంతమంది మీదే నాకు పెరుగుతుంది ప్రభు, వేరే వాళ్ళ మీద తగ్గిపోతుంది అని అంటే నీలో దొంగ హ్యూమిలిటీ అనమాట. అది హ్యూమిలిటీ కాదు. హ్యూమిలిటీ అంటేనే అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరి మీద అప్రిషియేషన్ పెరగాలి. కేవలం నాకు నచ్చిన కొంతమంది మీద చాలా అప్రిషియేషన్ పెరుగుతుంది, బట్ వేరే వాళ్ళ మీద అంత అప్రిషియేషన్ రావట్లేదు. అంటే దట్ ఈస్ మెటీరియల్ హ్యూమిలిటీ. అది మెటీరియల్ క్యాలిక్యులేషన్. మళ్ళీ నువ్వు ఎవరినైతే నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావో వాడినే మళ్ళీ కింద పడేస్తావు. ఎందుకు అది నీ సెన్స్ గ్రాటిఫికేషన్ కి వ్యతిరేకం అయితే మళ్ళీ తీసి కింద పడేస్తావు అన్నమాట. సో అలాంటి హ్యూమిలిటీ కాదు నేను అంటుంది. హ్యూమిలిటీ విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, అంటే అందరి ఎడల గౌరవ భావన పెరుగుతూ ఉందమ్మ. అందరి ఎడల, నీకంటే చిన్నవాళ్ళు ఎడల, నీకంటే మామూలు సర్వజీవులు ఎడల. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ యవచ, ఇది ఇది పెరుగుతుంటే యాక్చువల్ గా హ్యూమిలిటీ పెరుగుతున్నట్లయితే, ఆ హ్యూమిలిటీ పెరిగితే దానివల్ల ఏమవుతుంది, ప్రభుపాదులు వారి ఉపోద్ఘాతలను కంటిన్యూ చేస్తూ రాస్తారు, ఏమవుతుంది అంటే దెన్ యు విల్ బి ఏబుల్ టు చాంట్ హరే కృష్ణ. అదే కదా చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటి, రుణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానేనా మానదేన కీర్తనీయ సదా. ఫైనల్లీ మన హ్యూమిలిటీ ఎందుకు పెంచుకోవాలి, హ్యూమిలిటీ ఎందుకు కావాలి మనకి, హ్యూమిలిటీ కావాలంటే భగవంతుని మనస్ఫూర్తిగా కీర్తించాలంటే హ్యూమిలిటీ కావాలి. భగవంతుని మనస్ఫూర్తిగా కీర్తించడం ఒకవేళ మనకి గోల్ కాదనుకోండి, ఈ హ్యూమిలిటీ పనికిరాదు. ఉన్నా లేకపోయినా ఒకటే, ఇట్ ఇస్ నో పాయింట్. మన గోల్ ఏమిటి, యూ వాంట్ టు రిమెంబర్ కృష్ణ ఆల్ ద టైం. భగవంతుని గుర్తు చేసుకోవడం మన యొక్క జీవిత లక్ష్యం. ఆ భగవంతుని గుర్తు చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా హ్యూమిలిటీ ఉండాలి. ఆ భగవంతుని గుర్తు చేసుకునే మార్గం మనకి కలియుగంలో ఇచ్చిన మార్గం ఏమిటి, హరే కృష్ణ మంత్రం జపం చేయడం. ఎలా, నిరంతరం. పదార్థాలు చేసేసి పక్కన పెట్టేసి తర్వాత పిచ్చి పిచ్చి మాట్లాడుకునేది కాదు, నిరంతరం నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతూనే ఉండాలి. అలా జరుగుతూనే ఉండాలంటే హృదయంలో మాలిన్యం అంతా పోవాలి, కేవలం హ్యూమిలిటీ ఉండాలి. సో దానికి ఇచ్చినటువంటి సాధన, శ్రీల ప్రభుపాదులు వారు మనకి ఇచ్చినటువంటి సాధన ఏమిటి, హరినామ స్మరణ, భగవంతుడి యొక్క హరినామ స్మరణ. ఈ హరినామ స్మరణ గురించి ప్రభుపాదులు వారు ఉపోద్ఘాతంలో రాస్తూ 8వ అధ్యాయంలో ఉండే విషయాలని చెప్తారు. 8వ అధ్యాయంలో ఏమని రాస్తారు, భగవత్ ప్రాప్తి కదా 8వ అధ్యాయం, ఎవరికైనా గుర్తుందా, భగవద్గీతలో 8వ అధ్యాయం పేరేం పేరు, భగవత్ ప్రాప్తి, అటైనింగ్ ది సుప్రీం. అందులో మీకు అన్నిటికంటే, అన్ని అధ్యాయాల్లో కంటే ఎక్కువ హరే కృష్ణ మంత్రం ఫుల్గా పర్పట్లో రాసినటువంటిది లెక్కేసుకుంటే మీకు కనబడేది 8వ అధ్యాయంలోనే కనబడదు. అన్నిసార్లు కోడ్ చేసింది ఇంకెక్కడా కోడ్ చేయలేదు ప్రభుపాదులు లెక్కేసుకుంటే. అందులో అతి ముఖ్యమైన శ్లోకం ఏమిటి 8వ అధ్యాయంలో, ఎవరైనా చెప్పగలరా, అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం నాతి ఆస్త్యత్ర సంశయః. ఓ అర్జున, ఎవరైతే శరీరం విడిచిపెట్టే సమయంలో నన్ను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారు తప్పక నన్ను చేరుకోగలరు, ఇందులో ఎలాంటి సందేహం కూడా నీకు లేదు అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అంతే కదా, అంటే మనం చేస్తున్న సాధనంతా ఫైనల్ గా దాని యొక్క పరీక్ష ఎప్పుడు, శరీరం విడిచిపెట్టేటప్పుడు. శరీరం విడిచిపెట్టేటప్పుడు మనకేం గుర్తుకు రావాలి, కేవలం భగవంతుడు మాత్రమే గుర్తుకు రావాలి, ఇంకేమి కూడా గుర్తుకు రావాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు అని అంటే భగవంతుడి యొక్క నామస్మరణలో ఎంతగా నిమగ్నమైతే భగవంతుడు ఒక్కడే గుర్తొస్తాడు. ఎలా అంట, పరీక్షిత్ మహారాజు ఈ భాగవతం విని ఎంత భగవంతుడి యొక్క నామస్మరణలో, భగవంతుడి యొక్క స్మరణలో గుర్తుకి ఆయన స్మరణలోకి వెళ్ళిపోయాడంటే ఆయనకి ఎప్పుడు తక్షకుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు ఆయన్ని కాటేశాడో తెలియదు, ఆయన శరీరం ఎప్పుడు అగ్నికి ఆహుతయిందో తెలియదు. ఇవేమి కూడా ఆయన కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. సాధారణంగా మనందరికీ కూడా ఫలాన టైంకి చావు వస్తుంది అంటే మనం చాలా టెన్షన్ అయిపోయి ఆ టైం ఒక్కొక్క ఆ శబ్దం అది చేస్తుంది, టక్ 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 టక్, గుండె అప్పటికే ఆగిపోద్ది, అది నిజంగా వచ్చేలోపే ఆగిపోద్ది గుండె మనకి. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అబ్జాప్షన్ అంతా ఎక్కడుంది అని అంటే భగవంతుడి స్మరణ మీద ఉంది. సో తక్షకుడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, తాను ఎప్పుడు తన శరీరం బూడిదైపోయిందో కూడా తెలియదు. సో పాయింట్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ అబ్జాప్షన్ మనకి సాధ్యం అని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఎప్పుడు, నిరంతరం హరే కృష్ణ మంత్రం జపం చేసినట్లయితే. నిరంతరం అంటే బయటికి మనం చేయలేకపోవచ్చు, బట్ లోన ఈ మంత్రం అనేటువంటిది మనం స్మరించుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా కూడాను, ఏ పని చేసినా ఈ మంత్రాన్ని స్మరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలంటే ఇంకా వేరే వేరే అవగేషన్స్ ఉండకూడదు, వేరే వాళ్ళ మీద ఫలానా అభిప్రాయాలు ఉండకూడదు, వాళ్ళని జడ్జి చేయకూడదు, వాళ్ళ గురించి ఒక వెర్డిక్ట్ పాస్ చేయకూడదు. ఇలాంటివన్నీ చేస్తే మైండ్ కెనాట్ బి ఫోకస్ ఆన్ చాంటింగ్. సో అందుకే ప్రభుపాదులు వారు ఏమన్నారంటే చివరిలో నీకు అది కావాలనంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దీన్ని నిరంతరం కూడా భగవంతుని స్మరించుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అంత్యకాలే చ మామేవ స్మరణ ముక్త ఆకలేవరం. సో అందులోనే ప్రభుపాదులు వారు ఏమంటారు, ఒకవేళ అది ప్రాక్టీస్ చేయకపోతే అంత్యకాలంలో ఏం స్మరిస్తావు, ఒకవేళ అది ప్రాక్టీస్ చేయకపోతే ఏం స్మరిస్తావు అంత్యకాలంలో. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం తమ్ తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇఫ్ యు డోంట్ డూ దిస్ యూ విల్ డూ దిస్. నీ యొక్క ఫోకస్ భగవంతుడి మీద లేకపోతే తప్పనిసరిగా వేరే తుచ్చమైనటువంటి విషయాల మీద తప్పనిసరిగా ఫోకస్ పోతుంది. అప్పుడు సరిగ్గా సమయం వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆ ఫోకస్ వాటి మీద వెళ్తుంది, మానవ జన్మ యొక్క దాని అడ్వాంటేజ్ కోల్పోతాం అన్నమాట. సింప్లీ విల్ యునో విల్ కంప్లీట్లీ లాస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో అందువల్ల ప్రభుపాదులు వారు ఏమన్నారు అంటే, నేను కనెక్షన్ చెప్తున్నాను, మీరు ఆ మూడు శ్లోకాలు కూడాను 5, 6, 7 ఈ మూడు శ్లోకాలు కూడాను వాటికి ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్సే నేను ఇప్పుడు చెప్తున్నాను. 5 ఏమిటి, అంత్యకాలే చ మామేవ. 6 ఏమిటి, ఎంఎం వాపి స్మరణ్ భావం. ఇది చేస్తే ఇది, ఒకవేళ ఇది చేయకపోతే ఇది పరిస్థితి, కాబట్టి ఏం చేయాలి, అది 7. అర్థమవుతుందా? 5 ఏమో లాస్ట్ మూమెంట్ లో చేస్తే ఇది అవుతుంది, 6 ఏమో అది చేయకపోతే నువ్వు ఏది గుర్తు పెట్టుకుంటే అది నీ పరిస్థితి, 7 ఏమి కాబట్టి ఏం చేయాలి. కాబట్టి 7 లో 8, 7 లో ఏముంటో చూడండి, తస్మాద్ ఉందా, దేర్ ఫోర్. ఇది చేయాలి నువ్వు, ఇది చేయకపోతే ఇది పరిస్థితి, కాబట్టి నువ్వు ఇది ప్రాక్టికల్ గా ఏం చేయాలి. అందుకే మరి నిరంతరం కూడా భగవంతుడి స్మరణ చేయమన్నారు కదా, ఎందుకంటే అంత్యకాలంలో స్మరణ చేయాలంటే నిరంతరం స్మరణ చేయాలి. మరి నిరంతరం నేను ఎలా స్మరణ చేస్తానంటే నా యొక్క డ్యూటీస్ అన్ని వదిలిపెట్టాలా, అలా చేస్తేనే నిరంతర స్మరణ. అందుకే ఏమన్నాడు 7 లో, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధేచ్చ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, మనందరికీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అర్జునుడికి అది ఎలా అయితే ఇంపార్టెంటో, ఆయన యుద్ధం చేసేటప్పుడు భగవంతుడిని స్మరించుకుంటే ఎలా అయితే యుద్ధం చేయాలో, మన యుద్ధం ఏమిటి, మనకిచ్చే సేవలో మన యుద్ధం, అది మన యుద్ధం ఏమిటంటే మనకిచ్చినటువంటి సేవ. వేరే వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒకదాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక ఒకదాని గురించి ఏదైనా అసెస్ చేయాల్సినప్పుడు, ఒకదాని గురించి ఏదైనా పర్చేజ్ చేస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు, డ్యూటీ వర్షిప్ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, తిలక పెట్టుకున్నప్పుడు, ఇవన్నీ కూడా అన్ను తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మరించు. మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. సంశయ, అసంశయ, అసంశయ అంటే సంశయం లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు తప్పనిసరి. తస్మాత్ సర్వేషు కాలేషు, కాబట్టి ఆల్ ద టైమ్ యూ రిమెంబర్ మీ కృష్ణ. సో భగవంతుణ్ణి ప్రతి క్షణం కూడాను గుర్తు పెట్టుకోవడం ఎలా, అందుకే ప్రభుపాదుల వారు అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తారు, మంచి ఉదాహరణ. అంటే అది ఎంత పవర్ఫుల్ ఉదాహరణ ప్రభుపాదుల వారు చెప్తుంది. ఒక స్త్రీకి ప్రేమికుడు ఉన్నాడు, భర్త ఉన్నా కూడాను ప్రేమికుడు ఉన్నాడు అనుకోండి ఒక స్త్రీకి, ఆ ప్రేమికుడి మీద ఎక్కువ ఆమెకి ఆకర్షణ ఉన్నప్పుడు ఆమె ఎల్లో కాలం ఎవరి గురించి ఆలోచిస్తుంది, ప్రేమికుడి గురించి ఆలోచిస్తుంది. కానీ ఆమె గృహస్థరాలు కాబట్టి, గృహం ఉంది కాబట్టి, భర్త ఉన్నాడు కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, ఆమె ఏం చేయాలి, తాను ఇంట్లో ఉండే పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. ఒకవేళ సరిగా చేయకపోతే తను అవకాశం ఇచ్చింది అవుతుంది, ఎవరికి, భర్తకి అనుమానం వచ్చే అవకాశం ఇచ్చింది అవుతుంది. కాబట్టి నిజంగా నాకు ఈ అట్రాక్షన్ ఉందని నా భర్తకి తెలియకుండా ఉంచాలంటే తను ఎంత చక్కగా చేయాలంటే, మామూలుగా అట్రాక్షన్ లేని స్త్రీ కంటే ఇంకా ఎక్కువగా ఆమె చేయాలి. సో మన డ్యూటీస్ లో మనం గనక ఫెయిల్ అయ్యామనంటే యాక్చువల్ గా మనం కృష్ణుడికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నట్లే. ఎస్పెషల్లీ ఈ డ్రెస్లు ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్స్ అ డైరెక్ట్ రిప్రజెంటేషన్, స్వామి అనేస్తారు అంతే. నీ కలర్ చూడరు, ఏమి చూడరు, నీ బిహేవియర్ చూడరు, నీ డ్రెస్ చూసి అనేస్తారు ఏమని, స్వామి అనేస్తారు, ఇమీడియట్ గా అనేస్తారు స్వామి అని. మనం స్వామియా, మనకి సిగ్గేస్తూ ఉంటది, వాళ్ళు స్వామి అంటుంటే సిగ్గేస్తూ ఉంటది. నిజంగా స్వామి అంటే ఎవరు స్వామి, ఎవరు స్వామి, వన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ ఇస్ ద స్వామి. వీఆర్ నాట్ గోస్వామి, వీఆర్ గోదాస్, బట్ దే కాల్ అస్ గోస్వామి, స్వామి స్వామి అనేస్తూ ఉంటారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం చాలా మెటికులస్ గా మనం అన్ని పనులు చేయాలి. అంటే మనం సమాజంలో ఉన్నప్పుడు, సమాజంతో పాటు నడుస్తున్నప్పుడు మనం చేసే ప్రతి పనిని కూడాను చాలా సూక్ష్మంగా అందరూ చూస్తారు కాబట్టి మనం మన ప్రేమికుడైనటువంటి కృష్ణుణ్ణి గనక మనం అలా ఆయనకి ఎలాంటి తప్పుడు పేరు తీసుకురాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట వరుస కానీ మన బిహేవియర్ కానీ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఎలా ఉండాలి? జాగ్రత్తగా అంటే ఎలా ఉండాలి? కృష్ణుడికి కృష్ణుని యొక్క కీర్తిని పెంచే విధంగా ఉండాలి, కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. ఒకసారి హైదరాబాద్ టెంపుల్లో ఎవరో ఒక డివోటీయో కాదు తెలియదు, బట్ ధోతి కుర్తాలో ఉన్నాడు. ధోతి కుర్తాలో ఉండి పక్కన ఏదో బజ్జీ సెంటర్ ఉంటే బజ్జీ తింటున్నాడు. ఆ రోజు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు మందిరానికి, వచ్చి వీడిని చూశారు. అంతే, అక్కడతో అయిపోయింది వాళ్ళు, ఇంకా మళ్ళీ రాలే అప్పటికి. డివోటీస్ అంటున్నారు ఇలా బయట బయట వాళ్ళ తింటే ఇంకా దాని ఉద్దేశం ఏంటి, ఇంకేం డివోటీ అని చెప్పేసి రాలేదు. అయితే ఇది ఒక విషయం. ఆ వ్యక్తిని చూసి వాళ్ళు మొత్తం అందరినీ కూడా హరే కృష్ణ డివోటీస్ అందరూ ఇలాగే ఉంటారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం, అది వేరే విషయం. బట్ అందరు కూడా ఒక కారణం కోసం ఎదుగుతున్నారు, ఎలా కృష్ణుడి దగ్గరికి రాకూడదని ఎదుక్కుంటున్నారు కారణం కోసం. అంతే కదా, అందరికీ కూడా ఒక కారణం కావాలి, రాకూడదని కారణం కావాలి. ఆ కారణం ఎవరు కాకూడదు? మనం కాకూడదు. ఆ కారణం మనం కాకూడదు. రేదర్ మనం కారణం కావాలి. దేనికి? వాళ్ళు కృష్ణుని దగ్గరికి రావడానికి మనం కారణం కావాలి, కానీ రాకపోవడానికి కారణం కాకూడదు. ఎస్పెషలీ దోస్ ఆర్ వేరింగ్ దిస్ డ్రెస్. అది చాలా రెస్పాన్సిబిలిటీని పెడుతుంది మన మీద. నేను అనుకోవచ్చు, అమ్మో ఇంత రెస్పాన్సిబిలిటీ నేను భరించలేను బాబోయ్, నేను భరించలేను. నువ్వు భరించకపోతే సఫర్ అవుతావు. ఇది ఆల్రెడీ తీసుకున్నావు కదా, దీన్ని విప్పేసి మళ్ళీ వేరే తీసుకుంటా నాకెందుకు వచ్చిందని చెప్పి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మార్గంలో వచ్చేసావు కాబట్టి వెనక్కి వెళ్ళేది లేదు. కృష్ణ చైతన్యం ఎప్పుడు ముందుకెళ్లే మార్గమే కానీ వెనక్కి వెళ్లే మార్గం కాదన్న. సో ఈ రకంగా ఎలాగైతే ఒక స్త్రీ తన ప్యారమర్ అంటే తన యొక్క ప్రియుణ్ణి ఎలాగైతే ఆలోచిస్తుందో, ప్రియుని గురించి ఎప్పుడు నిత్యం ఆలోచిస్తుంది, బట్ తను చేసే పనులన్నీ కూడా చాలా క్రమబద్ధంగా, తన ఇంట్లో పనులన్నీ చాలా ఎలాగైతే క్రమబద్ధంగా చేస్తుందో, అదేవిధంగా ఒక డివోటీ కూడా తను చేసే ప్రతి పని కూడా చాలా మెటికులస్గా ఉంటుంది. చాలా మెటికులస్గా అంటే సమాజానికి ఎలాంటి ఒక అవకాశం ఇవ్వకుండా, భక్తులు వీళ్ళు అవినీతిపరులు, లేదా భక్తులు అనైతికమైనటువంటి వ్యక్తులు, భక్తులు అబద్ధాలు కోరు, ఇలాంటి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదన్నమాట. పర్ఫెక్ట్ భక్త ఈజ్ పర్ఫెక్ట్, దట్స్ ఆల్. భక్త మీన్స్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ కెనాట్ డూ ఎనీ బ్యాడ్ థింగ్. ఈ కెనాట్ డూ ఎనీ బ్యాడ్ థింగ్. దే ఆర్ పర్సానిఫికేషన్ ఆఫ్ సర్వీస్ యాటిట్యూడ్. ఇది దిస్ ఈస్ ది పాయింట్. ఇది గోల్. దిస్ ఈజ్ అవర్ గోల్. ఎప్పుడైతే ఈ గోల్ మనం కలిగి ఉంటామో, అప్పుడు యాక్చువల్ గా కృష్ణుని యొక్క కృప అపారంగా మన మీద పడుతుంది. కృష్ణ యొక్క కృప అపారంగా పడితే ఏమవుతుంది? మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోతాయి. మనం ఏం చేయక్కర్లే. యు డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. డోంట్ హావ్ టు డూ. నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. భగవంతుడు మన హృదయంలో ఉండేటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్నంతటిని కూడా పూర్తిగా తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానదీపం వెలిగిందో, అప్పుడు నీ యొక్క నిజస్థితి నీకు పూర్తిగా అవగతం అవుతుంది. ఎస్, ఐఎమ్ ఎ సర్వెంట్ అని పూర్తిగా నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఉపన్యాసానికి వెళ్ళారనుకోండి, చాలా టెన్షన్ గా ఉండి పుస్తకం ఒకటి పట్టుకుని అందులో మధ్య మధ్యలో రిఫర్ చేసుకుని ఈ పాయింట్ ఇలా చెప్పాలి, ఆ పాయింట్ ఇలా చెప్పాలంటే ఆ ఉపన్యాసం సరిగ్గా ఉండదు. ఉంటుందా? మీరు అనుకుంటున్నారు ఉంటుందని? ఉండదు. ఎందుకుండదు? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ది హార్ట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్ ఓన్లీ. అందుకే మాటమాటికి రిఫర్ చేయాలి. ఎక్కడ సీక్వెన్స్ మిస్ అయిపోతుందో, ఏ పాయింట్ నేను మిస్ అయిపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఓ విపరీతమైన టెన్షన్. బట్ అలా కాకుండా నీ హార్ట్లో ఉందనుకో, నీ హార్ట్లో చాలా మెడిటేట్ చేస్తుంది నీకు చెప్పమన్నారు అనుకో, ధారాళంగా మాట్లాడేస్తాను. ఎవరు ఏ అడ్డు ఆపు లేకుండా ధారాళంగా చెప్పగలుగుతాం. సో పాయింట్ ఏంటంటే, భక్తి ఈజ్ అ ఫ్లో. భక్తి ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్. క్వాలిటీస్ ఈజ్ అ ఫ్లో. క్వాలిటీస్ యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్. ఓ, వీళ్ళ దగ్గర ఇలా బిహేవ్ చేద్దాం, వాళ్ళ దగ్గర అలా బిహేవ్ చేద్దాం అంటే ఎక్కువ కాలం బిహేవ్ చేయలేవు. బట్ యాక్చువల్గా ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకో, భగవంతుడు పెట్టిన ద్వారా, పెట్టడం ద్వారా ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకో, దాటిని తీసేవాడు ఎవడు లేడు. బట్ కేవలం కొంతమంది యొక్క మెప్పు పొందడం కోసం మాత్రమే వాటిని మనం నటిస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన నిజస్థితికి మనం వచ్చేస్తాం అనమాట. సో నేనంటుంది ఏంటంటే, భగవంతుడి యొక్క కృప పొందడం అనంటే భగవంతుడి చేత ఈ అజ్ఞాన అంధకారం తొలగింపబడి జ్ఞానదీపేన భాస్వత అంటే యూ విల్ యాక్చువల్లీ నో యువర్ సర్వెంట్ ఆఫ్ ఎవ్రీబడి. అందుకే గొప్ప భక్తులు ఎవరు కూడాను వాళ్ళు ప్రైడ్ గా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైడ్ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళకి ప్రైడ్ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లో ఒకటే, హౌ టు బెనిఫిట్ అదర్స్, హౌ టు సర్వ్ అదర్స్, దట్స్ ఆల్. ఇతరులకి ఎలా సేవ చేయడం, ఇతరులకి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చడం, అదొక్కటే తెలుసు వాళ్ళకి, ఏమి తెలియదు వాళ్ళకి. సో అది సాధ్యం, మనకు కూడా సాధ్యం. అది మనం వాళ్ళంత గొప్ప వాళ్ళం కాకపోయినా మనం కనీసం మన సోషల్ డీలింగ్స్ లో మనం దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవచ్చు. సో అందువల్ల దిస్ ఈజ్ ద ప్రాసెస్, ఇలా 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 వెళ్ళాలి. అంతే కాలేచు మామేవ అండ్ దెన్ యమ్యం వాపి స్మరణ్ భావం తస్మాత్ దేర్ ఫోర్ తస్మాత్ యుద్ధస్య తస్మాత్ అడిగా సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ. సో వీ హావ్ టు డూ ద సేమ్. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ. వాట్ ఈజ్ యువర్ యుద్ధ? యు నో టు సీ, యు హావ్ టు డూ యువర్ ఓన్ యుద్ధ. సో ఇన్ దిస్ వే యుల్ గో బ్యాక్ టు కృష్ణ. వాళ్ళ కారణం కావాలి ఏదో ఒకటి. కృష్ణ చైతన్యంలో ఫాల్ట్స్ చూపించడానికి కారణం కావాలి. మీరు అక్రమ సంబంధాన్ని గొప్పగా చూపిస్తున్నారు, సక్రమ సంబంధాన్ని తక్కువ చూపిస్తున్నారు అన్నట్టుగా చెప్తారు. అంటే వాళ్ళకి అర్థం కాదు, దాంట్లో ఉండే లోతు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఏంటంటే, ఆ లవ్ ఇట్స్ నాట్ కామా, ఇట్ ఈస్ లవ్. లవ్ ఫర్ కృష్ణ సూపర్ సూట్స్ ఎవ్రీథింగ్. లగ్నం చేసే మనసు లగ్నం చేయాల్సింది కృష్ణ మీద, అది దాని అర్థం. అంతేగాని అక్రమ సంబంధం సక్రమ సంబంధం కాదు అక్కడ పాయింట్. వాడిదంతా సంబంధం మీద నడుస్తుంది, అక్రమ సంబంధం సక్రమ సంబంధం మీద నడుస్తుంది కాబట్టి వాడు అలా అంటాడు. యాక్చువల్గా వాడికి ఇది ఇంపార్టెంట్, భార్య సంబంధం ఇంపార్టెంట్ కాబట్టి. మనం అక్కడ చేసే పాయింట్ వేరు, అక్కడ చెప్పే పాయింట్ ప్రభాతంలో చెప్పే పాయింట్ వేరు. ప్రభాతంలో చెప్పే పాయింట్ ఏంటంటే, మనస్సు భగవంతుడి మీద లగ్నం చేస్తూ మిగిలిన అన్నింటినీ కూడా సరిగ్గా చేయాలి అని అర్థం. రఘునాథ్ దాస్ గోస్వామికి ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తాడు, వచ్చే నువ్వు వెనక్కిల్లు, బి అ మర్కట వైరా, డోంట్ ట్రై టు బి అ మర్కట వైరాగి, నువ్వు కోతిలాగా రెనౌన్సియేషన్ ప్రదర్శించక్కర్లేదు, వెనక్కెళ్ళి నువ్వు గృహస్థ జీవితంలోనే ఉంటూ బట్ నీ మనసు మాత్రం కృష్ణ చైతన్యంలో ఉండే విధంగా ఉండాలి అని చెప్పి రఘునాథ్ దాస్ గోస్వామి. సో ఇది, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ప్రాక్టికల్ క్వశ్చన్స్. ప్రయాణకాలం ఏంటి ఆల్మోస్ట్ చివరిలో, దాంట్లో 20 శ్లోకాలు ఉన్నాయి. 18-19 శ్లోకం ఏంటి? 8 అధ్యాయంలో ఉన్నవి 20 శ్లోకాలు, 22 శ్లోకాలు. అది 10th చాప్టర్లో 11 శ్లోకాలు, 10-11. భగవంతుడు స్వయంగా వెలిగిస్తాడు, జ్ఞానం వెలిగిస్తాడు. ప్రతి శ్లోకి భగవద్గీత 10, 8, 9, 10 ఫస్ట్ లో చెప్పాను గుర్తుందా? 10, 8, 9, 11. సో సేమ్ కంటిన్యూషన్, దాని కంటిన్యూషన్. సో కాబట్టి బికమ్ అ భక్త, భక్తి బలంతో భగవంతుని స్మరించను. రైట్, సేమ్ కంటిన్యూషన్, సేమ్ ఫ్లో. క్లాసెస్ ఏమైనా ఉపయోగపడుతున్నాయా? లేకపోతే జస్ట్ మీరు పాపం బాధపడి ఈడ్చుకుంటూ వస్తున్నారా? లేకపోతే ఎక్కడ ఏది గొప్ప, ఏదైతే కొలవబడుతుందో అక్కడ దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియలిస్టిక్ పీపుల్ మధ్యలో కొలవబడేది ఏమిటి? భౌతిక విద్య. ఇప్పుడు అదే భౌతిక విద్య తీసుకొచ్చి ఆధ్యాత్మికతల దగ్గర పెడితే అది తుచ్చం, ఎవడు వాడిని పట్టించుకోడు. ఇప్పుడు సాంస్క్రిట్ గ్రామర్ స్కాలర్స్ దగ్గరికి తీసుకొచ్చి, కేశవ కాశ్మీర్ లాంటి దగ్గర తీసుకొచ్చి నేను ఐఐటీలో పాస్ అనంటే పోరా అని అంటాడు వాడిని. ఎందుకు? బికాజ్ వాళ్ళ దగ్గర ఇది పనిచేయదు. వాళ్ళ దృష్టిలో శాస్త్రం అంటే వైదిక శాస్త్రం. ఇప్పుడు మనం ఈ ఐఐటీఎన్స్ మధ్యలోకి వెళ్ళి మనమేమో నాకు భగవద్గీత అన్ని శ్లోకాలు తెలిసిందే ఎవరికి కావాలని అంటాడు వాడు. ఎందుకు? బికాజ్ ఎవరికి ఏదైతే ఎక్కడ ఎవరిది ఏదైతే గ్లోరిఫై చేయబడుతుందో వాళ్ళకది ఉన్నతమైనటువంటి. బట్ రెండు కూడా గర్వానికి కారకాలే, రెండు గర్వానికి కారకాలు. ఆధ్యాత్మిక విద్య కూడా ఏ విద్య వల్ల అయితే వినయం ఎక్కువ కాదో ఆ విద్య అంతా కూడా గర్వకారణమే. విద్య వినయ సంపన్న. యాక్చువల్ గా విద్య యొక్క పర్పజ్ ఏమిటి, ప్రయోజనం ఏమిటి? విద్య యొక్క ప్రయోజనమే వినయం. నేను ఈ మధ్యకాలంలో ఆలోచిస్తుంటే అసలు గౌడీ వైష్ణవులు ఎందుకు ఉన్నతులు అని మనం ఒక లెక్క వేసుకోవాలనుకుంటే, ఉన్నతులు అని అంటే నా ఉద్దేశం యాక్చువల్ గా వైష్ణవుల్ని మనం కంపేర్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. బట్ ఒకవేళ కంపేర్ చేస్తే శ్రీ వైష్ణవులు ఉన్నారు, మధ్వ వైష్ణవులు ఉన్నారు, నింబార్క ఫాలోవర్స్ ఉన్నారు, విష్ణు సాం ఫాలోవర్స్ ఉన్నారు, రకరకాల సాంప్రదాయాలు వీళ్ళందరూ కూడా విష్ణువును కొలిచేవాళ్లే. బట్ వీళ్ళందరిలో కల్లా ఉత్కృష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? చైతన్య మహాప్రభు ఫాలోవర్స్. ఎందుకు చైతన్య మహాప్రభు ఫాలోవర్స్? ఎందుకు చైతన్య మహాప్రభు ఫాలోవర్స్? చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ వీళ్ళలాగా వర్షిప్ చేయలేకపోవచ్చు, వీళ్ళలాగా శ్లోకాలు చెప్పలేకపోవచ్చు, వీళ్ళలాగా మంత్రతంత్రాలు చెప్పలేకపోవచ్చు, వీళ్ళలాగా యజ్ఞయాగాలు చేయలేకపోవచ్చు. బట్ చైతన్య మహాప్రభు ఫాలోవర్స్కున్న ఒక స్టాండింగ్ క్వాలిటీ ఒకటి ఉంది. ఆ క్వాలిటీ ఏంటి? హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ ఎంత గొప్పదేనంటే నీ దగ్గర ఉండే ఏ విద్యనైనా సరే సూపర్సీడ్ చేసేస్తుంది అనమాట. అంత అట్రాక్టివ్ క్వాలిటీ అనమాట. అంటే ఎంత విద్య కలిగినటువంటి వాడైనా ఆకర్షితుడవ్వాల్సిందే. దేనికి? వినయానికి ఆకర్షితుడవ్వాల్సిందే. అంత అట్రాక్టివ్ క్వాలిటీ. అందుకే చైతన్య మహాప్రభు మనకు చెప్పింది ఏంటంటే, దిస్ ఇది హారంగా పెట్టుకో, నీ యొక్క మెడలో హారంగా పెట్టుకో. రుణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీ ఆహార సదాహరి. ఎంత గొప్పవాడవనాయి వాడు. నువ్వు హంబుల్గా ఉంటే, హంబుల్ అంటే అర్థం ఏంటి? హంబుల్గా ఉండడం అంటే నా దగ్గర హ్యూమిలిటీ ఉందని ప్రైడ్ చూపించడం కాదు. హ్యూమిలిటీ అంటే, హ్యూమిలిటీ అంటే ఏమిటి అర్థం? ఎవడనైనా సరే హక్కును చేర్చుకుని, ఎవడనైనా సరే క్షమించి, ఎవడనైనా సరే సేవించడానికి సిద్ధపడిపోవడమే హ్యూమిలిటీ. యాక్చువల్గా ఐఎమ్ ఎ సర్వెంట్, ఐఎమ్ సింప్లీ సర్వెంట్, ఐఎమ్ నోబడి అదర్ దాన్ ఎ సర్వెంట్. దట్ ఈస్ హ్యూమిలిటీ. సో మీరందరూ మహానుభావులయ్యా. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ వేరే వైష్ణవులు వచ్చి ఈ దగ్గరికి వస్తే, ఈ గౌడీ వైష్ణవుల దగ్గరికి వస్తే గౌడీ వైష్ణవు ఏమంటాడు తెలుసా? మీరందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, భగవంతుడికి మీరెంతో చాలా దగ్గరైనటువంటి వాళ్ళు అని వాళ్ళని పూర్తిగా వాళ్ళని, అంటే నేను అంటుంది వాళ్ళని నిజంగా వాళ్ళని చాలా గౌరవించి, వాళ్ళని ఆదరించి, వాళ్ళని సేవించేటువంటి గుణం కలిగినటువంటి వాడే గౌడీ వైష్ణవు. ఎవడు గౌడీ వైష్ణవుడు కాదు? ఏమయ్యా మీరందరూ కూడాను అన్నిట్లో చాలా గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు, బట్ మాది సంకీర్తన అయ్యా. సంకీర్తన అంటే ఏమనుకున్నావు? సంకీర్తన అంటే అందరూ దీనికి అట్రాక్ట్ అయిపోవాల్సింది. మీ మంత్రాలకి ఎవడ అట్రాక్ట్ అవుతాడు? మా సంకీర్తన చూడండి, చిన్న పిల్లవాడి నుంచి ఎవడైనా అట్రాక్ట్ అవుతాడు. ఇది పరమ నీచమైనటువంటి మాట. అంటే మనం కంప్లీట్లీ వీఆర్ మిస్రిప్రజెంటింగ్ చైతన్య మహాప్రభు, కంప్లీట్లీ మిస్రిప్రజెంటింగ్. అంటే యాటిట్యూడ్ చూసారా ఎంత తేడా ఉందో రెండింటికి. నేను గొప్ప అనేటువంటి భావన కలగ లేనటువంటి వాడే చైతన్య మహాప్రభు ఫాలో. సో వాళ్ళని ఎవరు బీట్ చేయలేరు అందులో. హ్యూమిలిటీలో చైతన్య మహాప్రభు ఫాలోవర్ ని ఎవరు బీట్ చేయలేరు. ఏ వైష్ణవుడు బీట్ చేయలేడు హ్యూమిలిటీలో. వేరే దేంట్లోనైనా బీట్ చేయొచ్చాము, కానీ ఇందులో మాత్రం బీట్ చేయలేదు. బికాస్ దట్ ప్రాక్టికల్లీ ఎగ్జిబిటెడ్ బై లార్డ్ చైతన్య. అసలు చైతన్య మహాప్రభు వీళ్ళందరినీ పక్కా మాయవాళ్ళందరూ, ఆ మాయావాదులందరినీ కూడా గెలిచింది ఎంతో. ఏ క్వాలిటీతో? స్కాలర్షిప్ కన్నా నేను ఎంతనే గెలిచాను. చూడండి, 4-5 సంవత్సరాల క్రితం, 400-500 సంవత్సరాలు, ఏం 150 సంవత్సరాల క్రితం గొప్ప స్కాలర్స్ ఉండేవాళ్ళు. మనకి అసలు ఏమీ రాదు, మనకి నిజంగా తెలుగే రాదు సరిగ్గా మనకి. అవునా కాదు? నిజంగా చెప్పండి. మనందరం కూడా ఆలోచించండి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమి రాదు, ఏ లాంగ్వేజ్ రాదు, తత్వం తెలియదు మనకి. ఏది సరిగ్గా ఫోకస్ కూడా చేయలేము. ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని సరిగ్గా మనం చేయను కూడా చేయలేము. మనకెందుకు అంత గర్వం? ఏం చూసుకుని మనకు గర్వం? యాక్చువల్గా ఏం చూసుకుని గర్వం? నిజంగా ఆలోచించుకుంటే, అంటే ఒక ఆబ్జెక్టివ్ గా ఆలోచించుకుంటాం. అంటే నేనేదో మిమ్మల్ని తక్కువగా చూసుకోమని నేను అనట్లేదు. ఆబ్జెక్టివ్ అంటే ఒక థర్డ్ పర్సన్ గా మనల్ని మనం చూసుకుంటే, బయట నుంచి ఇంకొక వ్యక్తిగా మనం చూసుకుంటే, మనలో ఏం గొప్పతనం ఉందని మనం ప్రైడ్ ఫీల్ అవ్వడానికి. ఏమీ లేదు మన దగ్గర, ఏ గొప్పతనం లేదు, ఏది లేదు. సో దేర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్, అబ్సల్యూట్లీ నో నీడ్. ఆయన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అన్న మాటలు ఎగ్జాక్ట్ మాటలు ఇవి. ఐఎమ్ వర్స్ దాన్ జగాయన్ మదాయ్, ఐఎమ్ మోర్ లోవర్ దాన్ మ్యాగట్ ఇన్ ద స్టూల్. ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్ మై నేమ్ దే విల్ లూజ్ ఆల్ దేర్ గుడ్ క్వాలిటీస్. ఇఫ్ ఎనీబడి అట్టర్స్ మై నేమ్ దే విల్ గెట్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. బట్ స్టిల్ Lord Nityananda is so merciful that he doesn't discriminate between good and bad people. That is how I got a chance. He has given me krupa. That is why I am in his shelter. Ardhamainda telugu cheppalante dani telugulo aa bhavanni convey cheyadam kashtam. Adi maatru bhavana aa rakamga Prabhupada dwara asaru. Ante nenu jagaya madayal kante nichunni. అశుద్ధంలో క్రిమి కంటే హీనుణ్ణి. నా యొక్క నన్ను స్మరించేటువంటి వాడు, నన్ను నా గురించి ఆలోచించేటువంటి వాడికి అన్ని పాపాలు వస్తాయి. నా మాటని చెప్పేటువంటి వాడు, నా యొక్క పేరుని ఉచ్చరించేటువంటి వాడికి అన్ని రకాలైనటువంటి పాపకర్మలు వస్తాయి. అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు ఎంత గొప్పవాడంటే, ఎంత దయమేయుడంటే, అతడు చెడ్డ మంచి అనేటువంటి ఆలోచన లేకుండా అందరినీ ఒకే రకంగా చూసేటువంటి వాడు కాబట్టి నేను బతికి బయటపట్టగలిగి ఆయన కృపకి పాత్రనయ్యాను. నేను కూడా ఈరోజు కృష్ణ కీర్తనలో పాల్గొనగలుగుతున్నాను. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ హ్యూమిలిటీ. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ హ్యూమిలిటీ గివెన్ బై అవర్ ఆచార్య. దట్ ఈస్ వై యూ కుడ్ చాంట్, యూ కుడ్ రైట్ చైతన్య చరితామృత. ఇస్ ది స్టాండర్డ్ ఆఫ్ హ్యూమిలిటీ. యూఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ దట్ హ్యూమిలిటీ. అండ్ హూ ఈజ్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి? ఎవరు ఆయన? సాధారణమైన వ్యక్తి కాదు. 100 ఏళ్ల దాటిన స్థితిలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, 100 ఏళ్లు దాటిన స్థితిలో చెయ్యి వణకదు, చెయ్యి వణుకుతూ ఉంది, కళ్ళు సరిగ్గా కనబడవు, ఇంత పెద్ద ఉద్గ్రంథాన్ని రాయగలిగాడు ఆయన. వైష్ణవులందరూ కూడా వచ్చి ఈయన అడిగారు, నువ్వే చైతన్య మహాప్రభు యొక్క చరితామృతం రాయగలవు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకనంటే ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి విన్నాడు. ఎక్కడ? రాధాకుండలో ఈయన ఉన్నప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి రెగ్యులర్ గా క్లాసెస్ ఇస్తున్నప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇస్ వన్ ఆఫ్ ది ఆడియన్స్. రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి విన్నాడు. రఘునాథ్ దాస్ గోస్వామి ఎక్కడి నుంచి విన్నాడు? స్వరూప్ దామోదర్ దగ్గర ఉండేటువంటి నోట్స్ ని ఆయన బట్టి కొట్టేశాడు. అంటే ఆయన హృదయంలోకి వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. స్వరూప్ దామోదర్ రాసినటువంటి నోట్స్ అంతా కూడా వెళ్ళిపోయింది అన్నమాట. అక్కడి నుంచి ఈయన చెప్పాడు. ఈయన చెప్పిందంతా కూడాను ఆయన శ్రద్ధగా విన్నాడు. సో వీళ్ళందరూ కూడా వచ్చి కృష్ణదాస్ కవిరాజ గోస్వామిని అడిగితే ఆయన చాలా విస్తుపోయాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? నా ఏజ్ ఏమిటి? నాకు కనీసం సరిగా రాయడమే రాదు. నా చెయ్యి ఎంతగా కదులుతుందని అంటే ఒక అక్షరం కూడా నేను తిన్నగా రాయలేను. బట్ వాళ్ళ భౌతిక అర్హతలు చూడలే. వాళ్ళందరూ కూడా వైష్ణవులు వచ్చి వాళ్ళని ఆయన్ని చాలా వేడుకున్నారనమాట. సో వీళ్ళందరూ కూడాను రాధా మదన్ మోహన్ మందిరానికి వెళ్ళారు. సనాతన గోస్వామి ఏర్పాటు చేసినటువంటి రాధా మదన్ మోహన్ డీటీస్ దగ్గరికి వెళ్ళారు. ఆ డీటీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ప్రార్థించారనమాట, ఏంటి చైతన్య మహాప్రభు యొక్క లీలని ఈయన రాయాలని. అప్పుడు కృష్ణదాస్ గౌరాజ్ గోస్వామి కూడా డీటీస్ ప్రే చేస్తున్నాడు, నా దగ్గర ఎలాంటి అర్హత లేదు, వీళ్ళేమో నన్ను రాయమంటున్నారు, మరి ఇది నీ అభీష్టమో కాదు నాకు తెలియదు అని చెప్పి ఈయన కోరుకున్నప్పుడు కరెక్ట్ గా గార్లెండు భగవంతుడి యొక్క మెడ నుంచి కింద పడింది. అది పూజారి తీసుకొచ్చి, ఇది భగవంతుడు, నువ్వేం కోరుకుంటున్నావో తెలియదు కానీ బట్ భగవంతుడు అభీష్టం ఇదే అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఈయన హృదయం దగ్గర పెట్టారు ఆ గార్లెండ్. అప్పుడు అర్థమైంది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి అర్థమైంది ఏంటంటే ఇది భగవంతుడి యొక్క అభీష్టం, ఇంక రాయాలని మొదలు పెట్టాడు. మొదలు పెడితే ఇంత పెద్ద గ్రంథం అయింది చైతన్య చరితామృత. ఆ టైంలో ఏమేమి పనిచేయవు? మెమరీ సరిగ్గా పనిచేయదు, ఏ బాడీలీ ఫంక్షన్ కూడా పనిచేయదు. బట్ హీ కుడ్ రైట్ చైతన్య చరితామృత. So you ordinary things, what we are reading is not ordinary things. They are specially blessed by the Lord. And aa vyaktulu mahaan mahonnatamainatundi vyaktulu. Krishnadas Kaviraj Goswami tanaki krupa ela labhinchindi ane daniki ayana oka account raasukuntadu. Account ante daniki oka vruttantam raasukuntadu. తాను నిత్యానంద ప్రభుకి ఎలా నిత్యానంద ప్రభుకి ఎంత రుణపడి ఉంటాడు, ఎందుకు అంత కృప లభించింది అనే దానికి ఒక అకౌంట్ రాసుకుంటాడు. ఆ అకౌంట్ ఏంటంటే, ఒకసారి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇంటిలో ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతుంటుంది అన్నమాట. ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు గౌరపూర్ణిమ ఫెస్టివల్ జరుగుతుంది అన్నమాట. సో అందరూ చాలా మంది వస్తారనమాట. చాలా మంది వచ్చి బాగా కీర్తన చేస్తూ ఉంటారు. కీర్తన చేస్తూ ఉంటే అందులో ఒక డివోటి ఉంటాడు, మీనకేతన్ రామదాస్ అని ఒక ఉంటాడు. మీనకేతన్ రామదాస్ అతను ఎంత నిత్యానంద ప్రభు యొక్క గొప్ప భక్తుడంటే, ఎవరైనా కొద్దిగైనా నిత్యానంద ప్రభుని కాస్త చిన్న చూపు చూసినా వెంటనే వెళ్ళి కొట్టేస్తాడని ఆ టైప్ అనమాట. ఆయన టైప్ అంటే నిజంగా కొట్టేస్తాడు ఆయన నిజంగా. అది మీనకేతన్ రామదాస్ యొక్క మెంటాలిటీ ఆయన. ఎందుకంటే మీనకేతన్ రామదాస్ ఏమనుకుంటాడంటే, ఆయనకి చైతన్య మహాప్రభు మూడు పూర్తిగా అర్థమైంది. వాళ్ళిద్దరూ కూడాను రెండు దేహాలు బట్ ఒకే ఆత్మ. ఎవరు? చైతన్య, నిత్యానంద. సో ఎవరైనా చైతన్య మహాప్రభుని సెపరేట్ గా చూసి నిత్యానందాన్ని కాస్త తక్కువ చూస్తే ఈయన తట్టుకోలేడు. ఎవరు? మీనకేతన్ రామదాస్. సో ఆ రోజు ఆ ఫెస్టివల్లో గుణార్ణవ మిశ్ర అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పూజారి, ఫెస్టివల్ పూజారి అన్నమాట, గుణార్ణవ మిశ్ర. ఈ గుణార్ణవ మిశ్రాన్ని ఈయన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, గుణార్ణవ మిశ్ర సరిగ్గా నిత్యానందాన్ని సరిగ్గా గ్లోరిఫై చేయట్లేదని ఈయన గమనించాడు. ఎవరు? మీనకేతన్ రామదాస్ గమనించి ఆ గుణార్ణవ మిశ్రాన్ని పిలిచి ఇలా అన్నాడు అనమాట, ఆహా చూడండి ఇక్కడ ఇంకొక రోమహర్షుడు తయారయ్యాడు, ఇంకో రోమహర్షుడు తయారయ్యాడని చెప్పి పటావన్ కొట్టేశాడు అన్నమాట. ఈ గుణార్ణవ మిశ్ర దెబ్బ తగిలిన తర్వాత ఫెస్టివల్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక సహోదరుడు. ఆయన అన్నో తమ్ముడు నాకు తెలియదు, బట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ పంతంతా చూసి ఆయన ఒక మాట మాట్లాడాడు అనమాట. ఏమని? అసలు ఆ గుణార్ణవ మిశ్ర వెళ్ళిపోవడానికి కారకుడు మీనకేతన్ రామదాస్ ఒక్కడే, అతను సరిగ్గా ట్రీట్ చేయలేదు, అందుకే అతడు ఫెస్టివల్ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మీనకేతన్ రామదాస్ వీడిని కూడా కొట్టాడు అనమాట. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి బ్రదర్ను కూడా, ఆయన పేరు శ్యామదాస్, శ్యామదాస్ను కూడా కొట్టాడు అనమాట. అప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి శ్యామదాస్ పక్క శ్యామదాస్ వైపు పడకుండా, అంటే తన 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 వంతు పాడకుండా, అంటే తన వైపు మొగ్గకుండా ఎవరి వైపు మొగ్గాడంట? మీనకేతన రామదాస్ వైపు మొగ్గాడంట. అంటే ఆయన రాసుకుంటున్నాడు ఇంత, అంటే నా తమ్ముడనో లేకపోతే నా సహోదరుడనో ఆయన వైపు నేను మొగ్గకుండా మీనకేతన రామదాస్ వైపు నేను మొగ్గాను, కాబట్టి నిత్యానంద ప్రభుకి నా మీద ఇంత కృప, ఆ కృప వల్ల నాకు ఇంత ఎంపవర్ చేసి నా చేతి ఇవన్నీ కూడా రాయించాడని చెప్పేసి అంటాడు కృష్ణదాస్ కవిరాజ్ కోసం. అర్థమైందా స్టోరీ? అర్థమైందా? పేర్లు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, గుణార్ణ మిశ్ర, మీనకేతన్ రామదాస్. అంటే అది మూడు అనమాట, కృష్ణదాస్ కవిరాజ్ మూడు. అది కృష్ణదాస్ కవిరాజ్ మూడు ఎలాంటిదినంటే, యాక్చువల్గా నిత్యానంద ప్రభు యొక్క కృపకి పాత్రుడని ఆయన అనుకుంటాడు. ఆయన యాక్చువల్గా దీక్ష తీసుకుంది మాత్రం రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి, బట్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ టు బి రిసీవ్డ్ స్పెషల్ మర్సీ మంత్ర ఫ్రమ్ లార్డ్ నిత్యానంద. అంటే ఇవన్నీ ఏంటంటే, వీళ్ళందరూ సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా స్పెషల్ స్పెషల్ పర్సనాలిటీస్. వాళ్ళని ఎవరు కూడా డివోషన్లో బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. దే ఆర్ ఛాంపియన్స్ ఇన్ డివోషన్, దే ఆర్ ఛాంపియన్స్ ఇన్ హ్యూమిలిటీ, దే గ్రేట్ ఛాంపియన్స్. అంటే అంత గొప్పతనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వర్తించే విధానం ఎలా ఉంటుంది, మన దగ్గర ఏమీ లేకపోయినప్పుడు మనం ఎలా వర్తిస్తున్నాం చూడండి. వాస్తవంగా చూసుకుంటే మన జీవితంలో మనం మన అచీవ్మెంట్ ఏమైనా ఉందా? మనం ఇందులోనే ఫస్టా? ఇందులోనే ఫస్ట్ కాదు, మనకి అసలు ఏమీ లేదు, బట్ వీ థింక్ వీ ఆర్ వెరీ గ్రేట్. సో దిస్ మెంటాలిటీ హ్యాస్ టు బి కర్బ్డ్. ఐఎమ్ బెటర్ దాన్ అదర్స్ అనేటువంటి మెంటాలిటీ, డర్టీ మెంటాలిటీ, డర్టీ మెంటాలిటీ. ఐఎమ్ బెటర్ దాన్ అదర్స్. ఫస్ట్ కంపేర్ చేయకూడదు, కంపేర్ చేస్తే ఏమవుద్ది? నువ్వు కంపీట్ చేస్తావు. కంపిటీషన్ కమ్స్ బికాస్ ఆఫ్ కంపారిజన్. సో డోంట్ కంపేర్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ టు కంప్లీట్. డోంట్ కంపేర్ ఓన్లీ. ఎవ్రీబడి ఈజ్ స్పెషల్ ఇన్ దిస్ ప్లేస్. ఇన్ దిస్ ప్లేస్ ఏంటి, ఇన్ దిస్ హోల్ క్రియేషన్ ఎవ్రీబడి ఈజ్ స్పెషల్. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎ యూనిక్ సర్వీస్ టు కృష్ణ ఇన్ ది హోల్ క్రియేషన్. వీ డోంట్ హ్యావ్ టు కంపేర్ ఎనీ టూ. ఇన్ దిస్ వే యూ విల్ బి వెరీ హ్యాపీ. డోంట్ హ్యావ్ టు అన్నెసెసరీ గెట్ ఇన్ టు ఎనీ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. దిస్ ఈజ్ వాట్ అవర్ ఆచార్యస్ ఆర్ టీచింగ్ అస్. ఇందులో ఎంత ఆనందం ఉంది, ఎంత నిజంగా ఎంత తృప్తి ఉన్నది, ఎంత సంతోషం ఉన్నది, ఎంత శాంతి ఉన్నది ఇంత ఈ రకమైన ఆలోచన. మనందరికీ సమస్యలకు మూల కారణం ఏంటి చెప్పండి? రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? ఎందుకు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎనివి ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ కంపారిజన్, అంతే కదా. ఏ నా సర్వీస్ నీ సర్వీస్ అంటే ఇంపార్టెంట్ అయ్యా, అంతే కదా, అదే కదా, అంతే కదా, అందువల్లే వస్తున్నా కదా. నువ్వే నేను చేసి సర్వీస్ చేసేది, నేను లేకపోతే నువ్వు ఉంటావా ఏంటి, ఇదే కదా ఐడియా. నువ్వు యూఆర్ నాట్ రికగ్నైజింగ్ ఎనీబడి. ప్రైడ్ఫుల్, కంప్లీట్ ప్రైడ్ఫుల్. నీ సర్వీస్ ఎంత ఇంపార్టెంటో నా సర్వీస్ అంత. ఇదంతా ఎవరు ఎవరు చెప్పాల్సింది, ఎవరి సర్వీస్ ఎంత ఇంపార్టెంట్ డిక్లేర్ చేయాల్సింది ఎవరు? ఎవరైతే సర్వీస్ అందుకుంటున్నారో ఆయన డిక్లేర్ చేయాలి. నువ్వెవడు డిక్లేర్ చేసేదానికి? ఎవరు డిక్లేర్ చేయాలి? కృష్ణుడు డిక్లేర్ చేయాలి. కృష్ణుడు ఎవరు ఏం సర్వీస్ చేస్తున్నాడో ఆయన చెప్పడు బయటికి, ఎందుకంటే ఎవడు ఏ బుద్ధితో చేస్తున్నాడో ఆయనకి బాగా తెలుసు. భావగ్రాహి జనార్దన, భావం బట్టి ఉంటుంది ఎవరు ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, లెట్ అస్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ, లెట్ అస్ బి లవింగ్ టు ఈచ్ అదర్, లెట్ అస్ నాట్ కంపేర్ విత్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ రియల్ సంకీర్తన. రియల్ సంకీర్తన అంటే యాక్చువల్ జార్ఖండ్ ఫారెస్ట్ లో జరిగిందే రియల్ సంకీర్తన. జార్ఖండ్ ఫారెస్ట్ లో జరిగిందే రియల్ సంకీర్తన. పాము, ముంగిస, ఏనుగు, ఇంకా వీళ్ళందరూ అంటే మానసికంగా రకరకాల ద్వేషభావాలు కలిగినటువంటి వాళ్ళందరూ దగ్గరికి చేరి ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ భగవంతుడి యొక్క కీర్తనలో చేయడమే. దిస్ ఈజ్ రియల్ గ్లోరిఫికేషన్ ఆఫ్ సంకీర్తన. ఏ నీది నాది మనస్తత్వం తప్పట్లేదు కాబట్టి నువ్వేనే ఉండాలి, నేనే ఉండాలి ఇక్కడ, దిస్ నాట్ సంకీర్తన్. దెన్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ లార్డ్ చైతన్య, యు ఆర్ గ్లోరిఫైయింగ్ కలి. కలి అని అంటేనే అర్థం ఏంటంటే ప్రతి చిన్నదానికి తేడాకి పెద్ద యుద్ధాన్ని సృష్టించేదే కలి అన్నమాట. సో ఆర్ వి గ్లోరిఫైయింగ్ లార్డ్ చైతన్య, ఆర్ వి గ్లోరిఫైయింగ్ కలి పురుష, డిపెండ్స్ ఆన్ హౌ వీ కోఆపరేట్. అందుకే ప్రభుపాదుల వారు వెళ్లే ముందు చెప్పిన లాస్ట్ ఇన్స్ట్రక్షన్ మా అందరికి ఏంటి, యువర్ లవ్ ఫర్ మీ షోన్ బై హౌ యూ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, బట్ డోంట్ ఫైండ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. వీళ్ళుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయలేకపోతే నోరు మూసుకోండి. అంతేగాని పొలాలు పెట్టి ఇది చేసి వచ్చేది, వాట్ నాన్ సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్. దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ కలి, ఇట్ ఈస్ సింప్లీ కలి ప్రభావం, ఇట్ ఇస్ నాట్ స్పిరిచువల్ లైఫ్. డిఫరెన్సెస్ ఉంటాయి, ప్రతి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉంటాయి, 100% గ్యారంటీడ్. ఏ ఇద్దరు ఒకలా ఉండరు. కవలలు కూడా, కంప్యూటర్ కూడా గుర్తించలేని కవలలు. కంప్యూటర్ కూడా గుర్తించేదంటే వాళ్ళిద్దరు ఎంత అచ్చుగుద్దినట్టు ఉంటారంటే కంప్యూటర్ కూడా గుర్తించిన కవలలు ఈ మధ్యన ఎవరు చెప్పారు నాకు, ఎవరో ఒక కవలలు జన్మించారంట, కంప్యూటర్ కూడా గుర్తించలేదంట. బట్ వాళ్ళిద్దరు కూడా మనస్తత్వాలు వేరు. దాని నుంచే మనకు అర్థం అవ్వాలి విషయం, భగవంతుడు ఏ ఇద్దరిని ఒకరుగా పుట్టించలేదు అని అర్థం. ఎవ్రీబడి హ్యాస్ ఎ యునిక్ ఫీచర్. ఆ యునిక్ ఫీచర్ తో వాళ్ళు ఏం చేయాలి, భగవంతుని సేవించాలి. ఈ కంపేర్ చేసుకుని, కంపీట్ చేసుకుని, ఒకరిని ఒకడు లాగి, కాళ్ళలాగి, చేయిలాగి, బాబా మేకింగ్ ఎ మెస్ అవుట్ ఆఫ్ ఇట్, మెస్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్స్ నాట్ డూ దట్. అట్లీస్ట్ అది కష్టం అనుకోండి అలా, బట్ అట్లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు కదా, ప్రయత్నం అయితే చేయొచ్చుగా. ఆ పర్ఫెక్షన్ స్థాయికి మనం రాలేకపోయినా ప్రయత్నం చేయొచ్చు కదా. లెట్ అస్ ట్రై. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? అవును, హనుమంతుడిని, అవును, కరెక్ట్ కరెక్ట్, నో డౌట్. ఆయనకి తెలుసు కదా, ఆయన ఫీల్ అవ్వాలి, ఆయన ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద 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 రాళ్ళు వేసిస్తే సరిపోదు, ఆ రాయి కదలకుండా ఉండాలంటే ఇసుక బాండింగ్ ఉండి ఉండాలి కదా. ఇసుక వేస్తేనే కదా రెండింటికి మధ్య బాండింగ్ ఉంటుంది. బాండింగ్ ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువ, నువ్వు ఎంతమంది వెళ్ళినా కూడా కదలదు. నువ్వు ఊరికి రాయేసి తేలిపోయినంత మాత్రం సరిపోదు, నువ్వు అడిగేసేసరికి రుజుర్రం అంటది, అది నువ్వు పడతావు అందులో. కాబట్టి ఇది చేసే సర్వీసు ఇది చేస్తుంది. అట్లా ప్రతి ఒక్కరూ చేసే సర్వీస్కి విలువ ఉంటుంది. ఎందుకనంటే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు కాబట్టి విలువ ఉంటుంది. కాబట్టి ఎవరికి అర్హత లేదు పరాలన్న వ్యక్తి సర్వీస్ తక్కువ అని. అంత మాత్రం చేత నేను ఎలా అంటున్నానని చెప్పేసి ఇంకా రేపటి నుంచి మనం రెస్పెక్టబుల్ పర్సన్స్ ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండలేము మనం. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అంటే ఒక సోషల్ ఎటికెట్ ఉంటుంది సమాజంలో. ఒక ఎటికెట్ ఏమంటారు తెలుగులో, సదాచారం, గౌరవ దాన్ని సదాచారం, మర్యాద, సామాజిక మర్యాదలు అనేది. సామాజిక మర్యాదలు కొన్ని ఉంటాయి. ఏమిటి సామాజిక మర్యాదలు? ఎవరైతే భగవంతుడికి సంబంధించిన విషయాలు బాగా అర్థం చేసుకుని ఇతరులకు చెప్పగలుగుతారో వాళ్ళకు ఒక మర్యాద అనేటువంటిది ఇవ్వబడుతుంది. రాజుకు ఒక మర్యాద ఇవ్వబడుతుంది, వైశ్యుడికి ఒక మర్యాద ఇవ్వబడుతుంది, శూద్రునికి ఒక మర్యాద ఇవ్వబడుతుంది. పంచమ జాతి అంటే ఫిఫ్త్ క్లాస్ వర్ణాశ్రమంలో తక్కువ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక మర్యాద ఉంటుంది. సో ఈ మర్యాదలు అనేటువంటివి పాటించాలి. పంచముడు వచ్చి నువ్వు నేను ఒకటయ్యా అనడానికి వీల్లేదు. అది ఎవరు అనాలి? భగవంతుడు అనాలి. నువ్వెవరు కూడా అనడానికి వీల్లేదు. మన ఇద్దరం ఒకటే అనడానికి వీల్లేదు, లేకపోతే నాది ఎక్కువ నీ తక్కువ అనడానికి కూడా వీల్లేదు. అందువల్ల వర్ణాశ్రమ వ్యవస్థ ఏంటంటే తమ సుపీరియారిటీ నిరూపించుకోవడం కాదు. వర్ణాశ్రమ వ్యవస్థలో అందరినీ ఎంకరేజ్ చేసి భగవంతుడి వైపు మరల్చే విధమే వర్ణాశ్రమ వ్యవస్థ. అది దైవీ వర్ణాశ్రమం. ఇప్పుడు ఆ వర్ణాశ్రమం చాలా డిస్టర్బ్ అయిపోయింది ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ల పొజిషన్ ని గార్డ్ చేసుకోవడానికి మిగిలిన వాళ్ళు నొక్కేశారు. సో నేచురల్ గా ఏమైంది, టాప్సీ టర్వీ. ఎంత నొక్కేశారో అంత వీళ్ళు కిందకి పడ్డారు, వాళ్ళ పైకి వచ్చారు. శూద్రాసార్ రూలింగ్ అంటే హోల్ డిగ్రేడేషన్ ఎలా అయిందో తెలుసా? బ్రాహ్మణికల్ పవర్ వాళ్ళు భగవంతుడిని భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ స్వీకరించి వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, ఆ ప్యూరిటీని మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఆ డిటాచ్మెంట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఎప్పుడైతే కొద్దిగైనా సరే క్షత్రియుల మీద ఆధారపడతారో బ్రాహ్మణులు, వెంటనే క్షత్రియులు ఏమనుకుంటారంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్, వీఆర్ మోర్ పవర్ఫుల్. వీడికి ఎప్పుడైతే నేను మోర్ పవర్ఫుల్ అని వీడికి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, తర్వాత వీడి కింద వాడేమనుకుంటాడు, అసలు వీడికి డబ్బు వచ్చేదే నా దగ్గర నుంచి, నేను ట్యాక్స్లు కడితే వీడికి వస్తుంది డబ్బు అని ఎవడనుకుంటాడు? వైశ్యుడు అనుకుంటాడు. సో వైశ్య థింగ్స్ దట్ నో వై ఐ షుడ్ గివ్, వీడికి ఎందుకు నేను ఎక్కువ విలువ ఇవ్వాలి, నేను కష్టపడేది నేను, డబ్బులు ఇచ్చేది నేను, ఎంజాయ్ చేసేది వాడా అని చెప్పి వీడేమనుకుంటాడు, నేను ట్యాక్స్లు కట్టినా నెగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మరి వీడు అలా ప్రయత్నం చేస్తే వీడి కింద ఉండేవాడు ఎవడు? శూద్రుడు. శూద్రుడు అనుకుంటాడు నేను పనిచేస్తే కదా వీడికి డబ్బులు వస్తున్నాయి, మేము మందిమి, మాకు ఓట్లు ఎక్కువ, వీడికి నేనేం రెస్పెక్ట్ ఇచ్చేదని మొత్తం. అంటే అక్కడ డిగ్రేడేషన్ ఎలా కిందకి ఇలా ఇలా ఎలా వచ్చిందో చూడండి. అందుకే టుడే వాట్ ఈస్ టుడే డెమోక్రసీ మీన్స్ మంది, అంతే కదా, శూద్రపాలనే డెమోక్రసీ. ఎవరి దగ్గర ఎక్కువ సంఖ్య ఉంటే వాళ్ళు గొప్ప. అందుకే కుల రాజకీయాలు మత రాజకీయాలు అన్ని మన ప్రపంచాన్ని ఎలా పీడిస్తున్నాయని చూడండి. ఇట్ ఇస్ ఆల్ బికమింగ్ బికాస్ బ్రాహ్మణస్ ఆర్ నాట్ రైట్. లీడర్స్ ఆఫ్ ద సొసైటీ ఇఫ్ దే ఆర్ నాట్ రైట్ ఎవ్రీబడి విల్ సఫర్. బ్రాహ్మణస్ దే హావ్ టు బి వెరీ ఈక్వల్ అండ్ డిటాచ్డ్. సమభావన కలిగి ఉండాలి. సమో తమో తపస్సౌచం, ఫస్ట్ క్వాలిటీ సమభావన కలిగి ఉండాలి అండ్ దే మస్ట్ బి వెరీ డిటాచ్డ్. ప్రభుపాద్ క్రియేట్ చేసింది మనల్ని అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేయడానికి క్రియేట్ చేసింది. ఈ క్రియేటెడ్ డిస్కౌంట్ టు ట్రైన్ బ్రాహ్మణస్ నాట్ శూద్రస్. Anything else? All right, we'll stop today. Srila Prabhupada ki jai.